మొదటి యోహాను 2:16-17 వచనాలు మీ బైబిల్స్ ఉన్నట్లయితే ఒకసారి దాన్ని తిప్పి చూడమని మనవి చేస్తున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అపోస్తలైన యోహాను మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియమైనటువంటి శిష్యునిగా, ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యునిగా పేరుగాంచినటువంటి ఆ గొప్ప భక్తుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆ మాటలు రాయడం జరిగింది. యోహాను భక్తుడు ప్రేమకు అపోస్తలుడై ఉన్నాడు. అంటే ఆయన ప్రధాన అంశం ప్రేమ. యోహాను సువార్తలో మనం చూస్తే బైబిల్ అంతట్లోకెల్లా చాలా అద్భుతమైనటువంటి వచనం యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనేటువంటి వచనం మనకు తెలుసు. యోహాను అదే కాకుండా మరొక 3 పత్రికలు రాశాడు. ఆ 3 పత్రికల్లో కూడా మీరు చూస్తే ప్రేమ చాలా ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. దేవుని యొక్క గుణ లక్షణాన్ని మనకు బయటపెట్టాడు, దేవుడు ప్రేమ అయ్యున్నాడు అని. అంతేకాకుండా మనం దేవుణ్ణి ప్రేమించాలని, దేవుని పోలికలో ఉన్నవాడిని ప్రేమించాలని, దేవుని యొక్క ప్రేమను అనుభవించాలని అనేక విషయాలు ప్రేమ గురించి రాసినటువంటి భక్తుడు ఒక విషయాన్ని ప్రేమించొద్దంటున్నాడు. ఏంటది? లోకమును లోకములో ఉన్నవాటిని ప్రేమింపకుడి అని చెప్పాడు. దానికి ఒక కారణాన్ని కూడా ఆయన చెప్పాడు. ఎందుకంటే లోకములో ఉన్నవన్నీ కూడా దేవుని వలన కలిగినటువంటివి కావు, అవి లోక సంబంధమైనవే. ఆ లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి, దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిరంతరం నిలిచి ఉంటాడని ఆ భక్తుడు రాయడం జరిగింది. ఆ 3 వచనాల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే 6 సార్లు లోకము అనే పదం కనిపిస్తోంది. నా బైబిల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పదం పదే పదే రిపీట్ అవుతే మనం దాని గురించి అటెన్షన్ గా మరి శ్రద్ధ వహించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు మానవుని యొక్క అటెన్షన్ ని గ్రాబ్ చేయడానికి కొన్నిసార్లు రిపీట్ చేస్తాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా మీరు సువార్తలో చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో వెరీలీ వెరీలీ ఐ సే అంటూ యూ అంటాడు. తెలుగులో నిశ్చయముగా అనుంది. అంటే మామూలుగా కాదు, చాలా బలంగా గట్టిగా మీతో చెప్తున్నాను, మీరు వినండి అనేటువంటి అర్థాన్ని సూచిస్తూ ఆయన చెప్పడం జరిగింది. సో ఈ రాత్రి ఈ లోకము గురించి మనం ధ్యానిస్తుండగా ఆ లోకమేంటి, లోకములో ఉన్నదేంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లోకము అనగానే మనం అనుకున్నటువంటి ఈ లోకం కాదు. బైబిల్లో ఉన్నటువంటి లోకానికి వేరే అర్థం ఉంది. మనమేమో ఈ యొక్క జియోగ్రాఫికల్ ప్లేస్ ని లోకం అనుకుంటాం, కానీ దేవుడి వాక్యంలో లోకము దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుడికి వ్యతిరేకమైనటువంటిది, యేసుక్రీస్తును విరోధించేటువంటిది, అంటే ఆయనకు విరోధమైనటువంటిది లోకము. అదొక ఈవిల్ సిస్టమ్, ఒక వ్యవస్థ, ఒక విధానం, ఒక మర్యాద, అది దేవుడికి వ్యతిరేకంగా ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తాం. ఈ లోకము మరి బైబిల్లో మనం తెలుగులో లోకం అనుంది, ఇంగ్లీష్లో వరల్డ్ అనుంది. దాన్ని గ్రీక్లో నుండి చూస్తే కాస్మాస్ అనేటువంటి పదములో నుండి తీసుకున్నారు. కాస్మాస్ అనేటువంటి పదము కేయాస్ అనేటువంటి పదానికి వ్యతిరేకమైనటువంటి పదం. కేయాస్ అంటే కన్ఫ్యూజన్. ఆదికాండం 1:2 మనం చూస్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని బైబిల్ చెప్తోంది. సో ఆ శూన్యంగా నిరాకారంగా ఉన్నటువంటి లోకాన్ని ఒక క్రమమైనటువంటి లోకంగా మనము తీసుకురావడానికి చూస్తాం. ఈ లోకము నిజంగా మనం దాని యొక్క నిజస్వరూపాన్ని గ్రహించగలిగితే, దాన్ని ఉన్నదున్నట్టుగా చూడగలిగితే, దాని యొక్క అసలు సంగతి మనం తెలుసుకోగలిగితే మనలో ఏ ఒక్కడు కూడా లోకాన్ని ప్రేమించడానికి ఇష్టపడడు. సో ఈ లోకము కాస్మాస్ అంటే ఆర్డర్, ఏర్పాటు అంటే ఒక క్రమము కలిగినటువంటిది, అరేంజ్మెంట్ అంటే ఒక ఏర్పాటు కలిగినటువంటిది, డెకొరేషన్ అంటే ఒక అలంకరణ కలిగినటువంటిది. సో ఈ లోకానికి మరి నాయకుడు ఎవడో కూడా ఇదే యోహాను 5:18 మీరు చూసినట్లయితే 19వ వచనంలో మనం చూస్తాం, లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నదని మనం ఎరుగుదుము అని బైబిల్ చెప్తోంది. ఇంగ్లీష్ బైబిల్లో ఒక వర్షన్ లో ఈ మాటలు ఇట్లా రాయబడినాయి, ద హోల్ వరల్డ్ లైస్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ ద డెవిల్. లోకమంతా కూడా సాతాను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభు 2 సార్లు సాతాను లోక అధికారిగా ఉద్దేశించి మాట్లాడినప్పుడు యోహాను 12:30, యోహాను 14:30 యోహాను భక్తుడు దాని గురించి రాశాడు. సో ప్రస్తుతము ఈ లోకం అనేది అపవాది చేతిలో ఉంది. ఆ అపవాది ఈ లోకపు నిజస్వరూపాన్ని మనకు కనిపింపకుండా దానికి ఒక క్రమాన్ని ఇచ్చాడు, దాన్ని ఏర్పాటు చేశాడు, దాన్ని చక్కగా అలంకరించాడు, దాన్ని మన ముందు పెట్టాడు. సో ఆ లోకాన్ని మనం ఆ రకంగా ముస్తాబ్ అవ్వడము చూసినప్పుడు సహజంగా మనకున్నటువంటి హృదయము దాన్ని కోరుకుంటుంది, దాని మీద మోజు పడుతుంది, దాని మీద మనస్సును పెడుతుంది. ఈ లోకం కూడా మామూలుది కాదు. నిన్నటి రాత్రి మొదటి రోజు చెప్పాను అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభునే సాతాను తీసుకుపోయి లోకానికి ఉన్నటువంటి మహిమను చూపించాడంట.
సో ద వరల్డ్ హ్యాస్ అ గ్లోరీ విచ్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్, అది దేవుడికి సంబంధించినటువంటిది కాదు. సో మహిమకరమైందిగా కనిపించినప్పుడు తప్పకుండా మనం దాని మీద మోసపడతాం, అది మనల్ని మోసం చేస్తుంది, మనల్ని మురిపిస్తుంది, మైమరిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఒక రోజున మనందరినీ కూడా మట్టి కనిపిస్తుంది. లోకానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే అది దాని ఆశ గతించి పోవచ్చున్నట్లు మనల్ని కూడా ఆ యొక్క నాశనానికి తీసుకుపోవడం. ఈ కాస్మోస్ అనేటువంటి పదములో నుండే ఇంగ్లీష్లోనికి ఇంకొక పదం వచ్చింది, దాన్ని మనందరము వాడుతుంటాం, కాస్మెటిక్ అంటారు దాన్ని. కాస్మెటిక్ అంటే మరి ఈరోజు సాయంత్రం ఈ మీటింగ్ కి రావడానికి మీరు తప్పకుండా స్నానం చేసి ఉంటారు, సో మీరు సోప్ వాడి ఉంటారు. అంతేకాకుండా మీలో కొంతమంది డియోడ్రెంట్ వాడుంటారు, కొంతమంది పౌడర్ వాడుంటారు, కొంతమంది ఫేస్ క్రీమ్ వాడుంటారు, కొంతమంది దాని తర్వాత పర్ఫ్యూమ్ వాడుంటారు, కొంతమంది ఇంకొక రకంగా డియోడ్రెంట్స్ వాడుతుంటారు. సో ఈ డియోడ్రెంట్ లేకపోతే కాస్మెటిక్స్ ఎందుకు వాడతాం? ఈ రోజుల్లో చాలా యవ్వనంలోనే మరి తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి, నాకు చాలా వచ్చేసాయి ఆల్రెడీ. ఈ తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడు యవనస్తులు ఏం చేస్తారంటే వాటిని నల్లటి డైతో కప్పిపెట్టేస్తారు. సో దట్స్ ఎ కాస్మెటిక్, దాంతో కప్పేస్తారు. అండ్ 15, 16, 17 సంవత్సరాలు రావగానే అమ్మాయిలకు అబ్బాయిలకు ముఖం నిండా మొటిమలు వచ్చేస్తాయి. మొటిమలు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు, దట్టంగా ఫేస్ ప్యాక్ అయినా పెడతారు, లేకపోతే పౌడర్ గ్రాన్యూల్స్ లో మొటిమల్ని కప్పేసేందుకు ప్రయత్నమైనా చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది శ్రీదేవికి ఒకప్పుడు వంకాయ ముక్కుండేది, ఆమె కాస్మెటిక్ సర్జరీ చేసుకున్నప్పుడు అది సన్నగా తిన్నగా నాజుకు ముక్కులాగా మారిపోయింది. సో కాస్మెటిక్స్ ఎందుకు తయారు చేశారంటే మన దేహంలో ఉన్నటువంటి ఒక లోటును, మన దేహంలో ఉన్నటువంటి ఒక శూన్యతను కప్పడానికి, మన దేహానికి ఒక క్రమాన్ని ఇవ్వడానికి, ఒక ఏర్పాటును ఇవ్వడానికి, మన దేహాన్ని అలంకరించడానికి తయారు చేశారు. యూరప్ లో ఇప్పటికి కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పర్ఫ్యూమ్ లభిస్తుంది. అక్కడ ప్రజలకు ఒక అలవాటు ఉంది, వారానికి 2-2 సార్లు స్నానం చేస్తారు. అది చలి ప్రాంతము, అంతేకాకుండా అప్పుడప్పుడు వారికి ఎండ వచ్చినా కూడా సెంట్ కొట్టడం అలవాటు కనుక వారు స్నానం చేయరు. సో వారేం చేస్తున్నారు అంటే వారికి చెమట పడుతుంది, ఆ చెమట కంపును ఈ ఇంపుతో కప్పి పెట్టారు, పిస్సును కొడతాడు, వెళ్ళిపోతాడు అన్నమాట. సో ఈ లోకము కూడా ఆ రకంగా అపవాది చేత తయారు చేయబడింది. దాన్ని మన ముందు వాడు ప్రజెంట్ చేసినప్పుడు దాని యొక్క మహిమను చూసి మనం మోసపోతూ ఉంటాం. దేవుడి వాక్యంలో ఈ రాత్రి మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు. ఈ లోకము దేవుని చేత తయారు చేయబడినటువంటిది కాదు, ఇది క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటిది. ఇంకొక మాట కూడా ఆయన చెప్తాడు, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు అని ఆయన రాశాడు. సో ఒక మనిషి ఇద్దరు యజమానులను ప్రేమించలేడని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక క్రీస్తు యేసు యొక్క శిష్యుడు లేక శిష్యురాలు ఒక వైపున లోకాన్ని ప్రేమించి మరొక వైపున యేసును ప్రేమిస్తూ జీవించేటువంటి జీవితాన్ని ఎన్నడూ కూడా జీవించలేడు. ఒకరిని ప్రేమిస్తే ఒకరిని ద్వేషిస్తాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మన జీవితంలో, మన హృదయంలో అన్నిటికన్నా దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నామా, లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామా అన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోకము ఒక పని చేస్తుంది, ఇది యాక్చువల్ గా ఒక సప్లయింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. ఎలాగంటే దీంట్లో 3 విషయాలు ఉన్నట్లు యోహాను భక్తుడు రాశాడు. లోకములో ఉన్నదంతయు శరీర ఆశయు, నేత్ర ఆశయు, జీవపు డంబమును అని చెప్పాడు. సో లోకములో ఏముంది, మన శరీరానికి ఆశలను సరఫరా చేస్తోంది, మన నేత్రాలకు ఆశలను సరఫరా చేస్తోంది, మన హృదయానికి డంబాన్ని లేకపోతే గర్వాన్ని సరఫరా చేస్తోంది. మన ఇంట్లో పెళ్ళైనప్పుడు మనం ఏం చేస్తాము, మనం టెంట్లు తెప్పిస్తాం, లైట్లు తెప్పిస్తాం, పిఏ సిస్టమ్ తెప్పిస్తాం, కార్పెట్లు చైర్లు తెప్పిస్తాం. అదే ప్రకారము లోకము నిరంతరము నీ ముందు, నీ శరీరం ముందు, నీ కన్నుల ముందు, నీ హృదయం ముందు ఎప్పుడు కూడా ఆశలను వేస్తూనే ఉంటుంది. అవి ఎర్రగా వేయబడినప్పుడు నీవు వాటి చేత లాగివేయబడి ఆ లోకాన్ని ప్రేమించి నశించిపోయేటువంటి స్థితిలోనికి వస్తావు. లేకపోతే దేవుడి ప్రజగా ఉన్నా కూడా నిస్సత్వగా నిర్జీవమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి స్థితిలోనికి తీసుకురాబడతావు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఈ రాత్రి మీరు వాక్యం వింటుండగా మీ జీవితం ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆయన రాశాడు శరీర ఆశ, నేత్ర ఆశ అని. ఇంగ్లీష్ బైబుల్ ఏమంటుందంటే The lust of the flesh, the lust of the eyes. అని బైబిల్లో లస్ట్ అనేటువంటి మాట ప్రతిసారి కీడును సూచిస్తూ, చెడును సూచిస్తూనే వాడబడింది. సో లస్ట్ అనేది బలీయమైనటువంటి కోరిక, అత్యధికముగా ఉండేటువంటి కోరిక. అంతేకాకుండా దేవుడు దేన్నైతే నిషేధించాడో దాన్నే కావాలనుకునేటువంటి కోరిక. పాపానికి మూలమేంటి? పాపం ఎక్కడి నుండి పుట్టుకుని వచ్చింది? యాకోబు 1:14 మనం చూశాం, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై పాపము చేస్తున్నాడు వాడు. మరి ఆ ప్రకారం దురాశ గర్భము ధరించినప్పుడు పాపాన్ని కంటోంది అని బైబిల్ చెప్తోంది. సో ఈ లస్ట్ పాపాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ లస్ట్ కు వచ్చినటువంటి పిల్ల పాపం. కనుక మనం ఆలోచించాలి, మనం ఎందుకు పాపం చేస్తున్నాం? ఎందుకు పాపం చేస్తున్నాం అంటే సాతాను లోకాన్ని మనకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నాడు. ఆ లోక ఆశలను మన శరీరానికి, మన కనులకు, మన హృదయానికి సరఫరా చేస్తున్నాడు. ఆ ఇచ్ఛలను మనం తీసుకుని వాటిని అనుభవించినప్పుడు మనం బయటకు తీసుకుని వచ్చేటువంటి ఫ్రూట్ ఏంటి, మనం తీసుకుని వచ్చేటువంటి ఫలం ఏంటి అని ఆలోచిస్తే అది పాపం. సో లోకాన్ని ప్రేమించడం ద్వారా ప్రతి ఒక్కడు పాపం చేస్తున్నాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ ఈ మూడు లక్షణాల గురించి క్లుప్తంగా కాసేపు రాత్రి మనం ధ్యానించబోతుండగా జాగ్రత్తగా గమనించండి. యాకోబే ఒక మాట రాశాడు, వ్యభిచారునిలారా, లోకముతో స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా అని. లోకముతో మనం స్నేహం చేయడానికి దేవుడు మనల్ని వెతికి రక్షించలేదు. యేసుక్రీస్తు ప్రభు యాక్చువల్ గా తన విశ్వాసులు ఒక మాట చెప్పాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పాడు. ఈ ఉప్పు వెలుగు రెండు కూడా లోకాన్ని ప్రభావితం చేయాల్సినటువంటివి. అవి లోకము చేత ప్రభావితం అవ్వడానికి వీల్లేదు. కానీ రోజున పరిస్థితులు పూర్తిగా తారుమారైపోయాయి. ఎలాంటి పరిస్థితుల్లోనికి మనం దిగజారామంటే మనము లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, లోకం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది. అందుకనే వాన్స్ హావ్నర్ అనేటువంటి భక్తులు ఒక మాట అంటాడు, ద వరల్డ్ హ్యాస్ బికమ్ సో చర్చి, ద చర్చ్ హ్యాస్ బికమ్ సో వరల్డ్లీ అంటాడు. అంటే లోకము సంఘములాగా మారిందంట, అండ్ సంఘము లోకములాగా మారిపోయిందంట. ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి మనం వచ్చామో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాను. ఈ శరీర ఆశల గురించి ఆలోచించక మునుపు పౌలు రోమీయులకు రాసినప్పుడు ఒక మాట రాశాడు, రోమా 12:2 లోక మర్యాదను అనుసరింపక అని రాశాడు. లోకానికి ఒక మర్యాద ఉంది, అది దేవుని మర్యాద కాదు. లోకానికి ఒక విధానం ఉంది, అది దేవుని విధానం కాదు. లోకానికి ఒక పద్ధతి ఉంది, అది దేవుని పద్ధతి కాదు. దాన్ని మనం అనుసరించినప్పుడు మన లైఫ్ లో మన మనసు మారదు, రూపాంతరము చెందదు. మనము దేవుని యొక్క ఇష్టమైనటువంటి ప్రజలముగా, ఆయనకు సార్థకమైనటువంటి జీవితాలను ఇచ్చేటువంటి వారముగా ఉండం. జేబి ఫిలిప్స్ బైబిల్లో ఒక మాట రాయబడింది, డూ నాట్ గెట్ స్క్వీజ్డ్ ఇన్ టు ద వరల్డ్స్ మోల్డ్ అని. మీరు హైదరాబాద్ లో మీరు చూసుంటారు, ఎల్బీ నగర్ నుండి మనము ఉప్పల్కి వస్తున్నప్పుడు చాలా మంది అక్కడ వినాయకుల్ని తయారు చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, రాజస్థాన్ నుండి వచ్చిన వాళ్ళు అక్కడ టెంట్లు వేసుకుని తయారు చేస్తుంటారు. ఒకసారి నేను పోతున్నప్పుడు అక్కడ ఒక మోల్డ్ ఉంది, వినాయకుడిది ఒక మోల్డ్ ఉంది, దాన్ని కింద వేశాడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాంట్లో వేశాడు, రంగులు వేశాడు, అన్ని వేశాడు. వేసిన తర్వాత ఆ మనిషి దాని మీద ఎక్కి తొక్కాడు దాన్ని. నేను కొంచెం గట్టిగా తొక్కితే ఇది పడిపోయేటట్టుంది. ఓకే, తొక్కాడు దాన్ని, చక్కగా తొక్కేశాడు. నేను చూస్తున్నాను, తొక్కేసిన తర్వాత దాన్ని అలా పక్కకు పెట్టేశాడు. 2 రోజుల తర్వాత ఏం చేస్తాడంటే దాన్ని ఇలా తిప్పి సుత్తితో అక్కడక్కడ కొట్టేస్తే అది ఊడొచ్చేస్తుంది. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మామూలు రూపు లేని ముద్ద దాంట్లో పెట్టినప్పుడు దాన్ని మరి ఆ ఆకారంలోనికి అది తయారైంది. బయటికి తీసినప్పుడు అదొక చక్కటి విగ్రహంగా అక్కడ తయారై కూర్చుంది. సో ప్రియుల, దేవుడి వాక్యం మనకు చెప్పేది ఏంటంటే మనం లోకాన్ని ప్రేమించినప్పుడు మనకు తప్పకుండా లోకపు ఆకారమే వస్తుంది. ఈనాడు చాలా మంది క్రైస్తవులు చర్చెస్ కి వెళ్తారు, ప్రేయర్ చేస్తారు, బైబిల్ చదువుతారు, ఇట్లాంటి రివైవల్ మీటింగ్స్ కి వస్తారు, కానీ వారి లైఫ్ లో మార్పు రాదు. ఎందుకంటే వారు లోకములో ఇరుక్కుని ఉన్నారు, ఫిక్స్ అయి ఉన్నారు, అదే ఆకారముతో బ్రతుకుతున్నారు. ఎంత పాడినా, ఎంత వాయించినా, ఎంత ప్రసంగం చేసినా, ఇంకా ఎంత మినిస్ట్రీ చేసినా కూడా లైఫ్ లో షేప్ మాత్రం మారట్లేదు. ఎందుకంటే దే ఆర్ స్టిల్ ఇన్ ద మోల్డ్ ఆఫ్ ద వరల్డ్. దాని నుండి బయటకు వస్తేనే తప్ప వారి లైఫ్ లో మార్పు రాదు. అందుకనే దేవుడి వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తాం. పసిఫిక్ మహాసముద్రంలో ఒక పెద్ద పక్షి ఉంటుంది, అది కూడా ఈగిల్ ఫ్యామిలీ నుండి వచ్చింది. దాన్ని గ్రేట్ ఆల్బర్ట్ రాస్ అంటారు. ఈ గ్రేట్ ఆల్బర్ట్ రాస్ ని దేవుడు తయారు చేసినప్పుడు దానికి ఒక విశిష్టతను పెట్టాడు. ఏంటంటే కొన్ని దినాలు, దాదాపు 3-4 నెలలు కూడా ఎక్కడ దిగకుండా గగనంలో అది గాలిలో హాయిగా మరి వెళ్లిపోయేటువంటి స్తోమతను దానికి ఇచ్చాడు. పెద్ద తుఫాన్ వచ్చినా, వర్షం వచ్చినా కూడా అది రెక్కలు కదులుస్తూ గాల్లోనికి వెళ్లిపోతూనే ఉంటుంది. కానీ ఒకటే ఒక బలహీనత ఉంది. ఎప్పుడైనా అక్కడ పసిఫిక్ ఓషన్ లో ఒక షిప్ ని చూసిందనుకోండి, ఆ షిప్ మీదకి వచ్చి వాలితే 2-3 రోజుల్లో దాని శక్తి సన్నగిల్లి అది చచ్చి సముద్రంలో పడిపోతుంది. దానికి సీ సిక్నెస్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ ద సీ, ఇట్ ఈస్ మేడ్ ఫర్ ద స్కై. ఆకాశంలో దానికి బలం ఉంది, కానీ సముద్రం మీదకి వస్తే దాని బలం పోతుంది. మీలో కొంతమందికి రైలు ఎక్కినప్పుడు టాయిలెట్ పక్కనే కూర్చుంటారు, లేకపోతే విండో పక్కనే కూర్చుంటారు. ఎందుకంటే మీకు ట్రైన్ ఆర్ జర్నీ సిక్నెస్, వాంతులు వస్తాయి. బస్ ఎక్కినప్పుడు కూడా పక్కనే కూర్చుంటారు, వాక్కులు వచ్చేస్తుంటాయి. అవునా కాదా? అక్కడ మనం శక్తిని కోల్పోతుంటాం. సో ఈ పక్షి కూడా శక్తిని కోల్పోయి పడిపోతుంటుంది. యేసు క్రీస్తు ప్రభు ఒకప్పుడు మనం మట్టి కుంప మీద ఉన్నప్పుడు, పెంట కుంప మీద ఉన్నప్పుడు మనల్ని ఆయన ప్రేమించి పైకి లేవనెత్తాడు, మన పాపాలన్నింటినీ క్షమించాడు, తన పరిశుద్ధ పరిశుద్ధ రక్తంలో కడిగాడు, తన పరిశుద్ధాత్మతో నింపాడు, తన పరిశుద్ధ వాక్యాన్ని మన చేతుల్లో పెట్టాడు. ఎందుకంటే మనం పరిశుద్ధమైనటువంటి వారంగా జీవించడానికి, ఈ లోకం అనే పెంట కుప్ప మీద పడి జీవించడానికి కాదు, దాని మీద పైన ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి గగనంలో ఎగురుతూ జీవించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి. కానీ ఏమైపోతుంది, కొంత సమయం గడిచిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు మెల్లగా కిందకొచ్చి మళ్ళా ఆ యొక్క పెంట కుప్ప మీద సెటిల్ అయిపోతున్నారు. ఈ రాత్రి మీరు ఒకవేళ అలాంటి జీవితానికి వచ్చేసి ఉంటే ఈ మెసేజ్ మీ కొరకే. నేను అనుకోలేదు ఈ మెసేజ్ ఇవ్వాలని. నా ముందు రెండు మెసేజ్లు ఉండేవి, అయితే చివరిగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చుని ప్రార్థన చేసినప్పుడు దీన్నే చెప్పమని ప్రభు చెప్పడంతో ఇది చెప్తున్నాను. సో ఐ బిలీవ్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్ దట్ దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ మెనీ ఆఫ్ యూ పీపుల్. సో ప్రియులారా, దాంట్లో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా శరీర ఆశను గురించి ఆయన చెప్తున్నాడు. శరీర ఆశల గురించి గలతీ పత్రిక 5:19-21 వరకు పౌలు భక్తుడు రాశాడు. శరీర ఆశలు స్పష్టమై ఉన్నవి అని రాశాడు. అంటే శరీర ఆశల గురించి ఆయన వర్ణించినప్పుడు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, అసూయ, ద్వేషము, అల్లరి చిల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతలు, మరి ఇంకా చాలా చాలా రాసి మొదలగునవి అని పెట్టాడు. సో ఆ లిస్టు అక్కడ ముగియలేదు, ఎక్సెట్రా 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 అని చెప్తున్నాడు. ఇవన్నీ చేసేవారు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మన జీవితంలో ఇటువంటి లక్షణాలు, ఇటువంటి గుణాలు మన లైఫ్ లో కనిపిస్తూ ఉంటే ఒకటి మనం గ్రహించాలి, మనం శరీర ఆశను కలిగినటువంటి వారు. Romans 8:5 శరీర ఆశ కలిగినటువంటి వారికి సంబంధించిన 5 లక్షణాల గురించి ఆయన రాశాడు. ఈ లక్షణాల గురించి నేను క్లుప్తంగా ఒక్కొక్క మాట చెప్తుంటే మీరు మీ హృదయంలో మీ లైఫ్ లో ఆ లక్షణాలు ఉన్నాయేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఉంటే మీరు ఎంత పేరున్నటువంటి వ్యక్తి అయినా సరే గుర్తుపెట్టండి, you are still a man after the flesh. శరీర అనుసారిగా మీరు ఉన్నారు. శరీర అనుసారులు చేసేటువంటి మొదటి పని ఏంటంటే శరీర అనుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు అని బైబిల్ చెప్తోంది. శరీర విషయాల మీదే మనసు పెడతారు. వారి టాప్ ప్రయారిటీ ఏంటంటే స్పిరిచువల్ థింగ్స్ కాదు, ఫిజికల్ థింగ్స్. ఎంతసేపు ప్రతిరోజు వారు మెలకువగా ఉన్నంతసేపు, లేకపోతే వారానికి 24/7, 30 days, 365 days, పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు వారి దృష్టి, వారి ధ్యాస, వారి ధ్యానం అంతా కూడా శరీర ఆశల మీదే ఉంటుంది. ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టుకోవాలి, ఈ శరీరాన్ని ఎలా సంతృప్తిగా ఉంచుకోవాలి, ఈ శరీరాన్ని ఎలా సంతుష్టిగా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచిస్తుంటారు. నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను. చిన్నప్పుడు మరి నేను నా తమ్ముడు ఒక స్కూల్లో చదువుకునేవారం. మా స్కూల్ మూడు పావుకైపోతే నేను వెంటనే అరగంటలో మా ఇంటికి వచ్చేసేవాడిని. 1 కిలోమీటర్ అవతల మా ఇల్లుండేది, నేరుగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసేవాడిని. కానీ నా తమ్ముడు అరగంటలో వచ్చేవాడు కాదు, నాతోనే బయలుదేరేవాడు, కానీ నా వెనక వచ్చేవాడు, గంట తర్వాత వచ్చేవాడు. వానికి ఒక అలవాటు ఉంది. ఏంటో అలవాటు అంటే రోడ్డు వెంబడి వచ్చినప్పుడు నేరుగా చూసి నడవడు, రోడ్డు వెంబడి వచ్చినప్పుడు కిందే చూసి నడుస్తుంటాడు. ఆ చెత్తకుండి దగ్గర, లేకపోతే ఇక్కడ పక్కన ఆ కలర్ పాత స్టాంపులు ఉంటాయి చూడండి, లేకపోతే ఆ సాఫ్ట్ డ్రింక్ బాటిల్ యొక్క క్యాప్స్ ఉంటాయి చూడండి అది, లేకపోతే మరి ఇంకా ఏదైనా రంగురంగుల కాగితాలు, ఆ చెత్త ఏరుకునే వాళ్ళలాగానే అన్ని ఏరుకొని సంచి నింపుకొని వస్తుంటాడు అనమాట. రోజు వాడి ఇంటికి రాగానే మా అమ్మ ఆ బ్యాగ్ అంతా దులపాలి, అన్ను కూడా కాస్త దులపాలి. సో వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు చూసినా ఇక్కడే ఎతుక్కుంటూ వస్తుంటాడు. మీరు పంది గురించి ఆలోచించారా? పంది తన జీవితం అంతా కూడా ఒక్కసారి కూడా పైకి తలెత్తి చూడదు, ఎప్పుడు దాని మూతి మురికిలోనే పెట్టుకుని తిరుగుతుంటుంది. ఒకే ఒకసారి దాన్ని పట్టుకుని పగలకొస్తే టైంలో దాన్ని ఉల్టా చేసి అటు ఇటు దాని మధ్యలో నాలుగు కాళ్ల మధ్యలో ఆ రాడ్ పెట్టి కట్టేసినప్పుడు, తీసుకుపోతున్నప్పుడు అది అప్పుడు పైకి చూస్తుంటుందంట. అదే ప్రకారం శరీర ఆశ మీద మనస్సు పెట్టుకున్నవాడు లైఫ్ లో ఎప్పుడు కూడా వాటి గురించే తపిస్తూ జీవిస్తూ ఉంటాడు. అలాంటి లక్షణం మీకుందా? రెండవ లక్షణం ఏంటంటే శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమైనది అని బైబిల్ చెప్తోంది. సో మనం శరీరానుసారంగా జీవించినప్పుడు, లోకంలో ఉన్నటువంటి శరీర ఆశలను జరుపుకునేందుకు ప్రయత్నించినప్పుడు మనము దేవుడికి సన్నిహితులముగా లేము, స్నేహితులముగా లేము, మనము దేవుడికి శత్రువులుగా ఉన్నామని యాకోబు రాసినట్టు ఇక్కడ కూడా మనం చూస్తాం. ఈ రోజున ఒక భయంకరమైనటువంటి విపరీతం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు వారికి ఉద్యోగం వచ్చినా, వారికి ప్రమోషన్ వచ్చినా, పెళ్ళైనా, వారికి ఇంకా జీతం పెరిగినా, లేకపోతే బండి కొన్నా, బిల్డింగ్ కట్టినా, బ్యాంకులో అకౌంట్ పెరిగినా, ఏం జరిగినా కూడా దిస్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ అనుకుంటారు. కానీ వారి లైఫ్ లో వారు శరీరానుసారులుగా జీవిస్తే ఇట్ ఈస్ నాట్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే దేవుడు ఎన్నడూ తన విరోధిని దీవించడు. ద్వితీయోపదేశకాండం 28:1 మీరు చదవండి, ఆయన ఆజ్ఞను అనుసరించు వాడికి ఆశీర్వాదం, ఆయన ఆజ్ఞను విడిచి తిరుగువాడు శాపగ్రస్తుడు అని సామెతల్లో ఉంది, కీర్తనల్లో ఉంది, ద్వితీయోపదేశకాండంలో ఉంది. మనం ఆలోచిస్తే వారి కుటుంబంలో కలత లేదు, వారి కుటుంబంలో దుఃఖం లేదు, వారి కుటుంబంలో లోటు లేదు, ఏం లేదు. కానీ వారి కుటుంబంలో దేవుడు లేడు, అయినా కూడా అన్ని బాగున్నాయి. మనలో చాలా మంది దేవుడు 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 అని తిరుగుతుంటారు, కానీ మన లైఫ్ లో ఎన్నో సార్లు మనము ఉండకూడని వాటిని కలిగి ఉన్నట్లు కూడా మనం గమనిస్తాం. సో అది దేవుడికి విరోధమైంది. మూడేంటంటే, అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడ నేరదు అని పౌలు భక్తుడు రాశాడు. ఎన్నోసార్లు బైబిల్ చదవచ్చు, ఎన్నోసార్లు మెసేజ్లు వినొచ్చు, అయినా కూడా దాని యొక్క ప్రభావము శరీరానుసారుల మీద పడదు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, దున్నపోత మీద వర్షం కురిస్తే అట్లా ఉంటుంది, వీళ్ళు కూడా వాక్యం వింటుంటే అట్లా టప్ 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 అని పడిపోతుంది, అంతేగాని దులిపేసుకుంటారు, మళ్ళా అదే లైఫ్ లో వెళ్ళిపోతుంటారు. వారు దానికి లోబడ నేరరు అని దేవుడి వాక్యం అంటుంది. ఆ మనస్సును వారు తీసి వేసుకునేంత వరకు వారి యొక్క మార్గాన్ని వారు మార్చుకోలేరు. నాలుగవది, శరీరానుసారులు వారు శరీర స్వభావం కలిగిన వారు కనుక వారు తమను తామే సంతోష పెట్టుకుంటారు, దేవుణ్ణి వారు సంతోష పెట్టే స్థితిలో లేరు. ఈ రోజున మనమున్నటువంటి లోకం ఎలాంటి లోకం అంటే, దేవుని కన్నా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేటువంటి లోకం. దిస్ ఈజ్ అ ప్రెషర్ ప్లెషర్ మాంగింగ్ సొసైటీ. ఎంతసేపు దీంట్లో సుఖం ఉందా, దాంట్లో సుఖం ఉందా, దీంట్లో భోగం ఉందా, దాంట్లో ఇది ఉందా అని చూసుకునేటువంటి వారే తప్ప దేవుడి గురించి ఆలోచించే వారు చాలా తక్కువ. సో నాలుగవది అది లక్షణము. ఐదవ లక్షణం ఏంటంటే, శరీరానుసారమైన మనస్సు మరణమునకు దారితీయునని బైబిల్ చెప్తోంది. సో వారు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంటుంది, కానీ వారు మృతులే. అంతేకాకుండా ఒకవేళ వారు ప్రభు నమ్మకుండా ఆ ప్రకారం శరీరానుసారులుగా జీవిస్తుంటే నేరుగా ఆ యొక్క నిత్య నాశనానికి మరణానికి వెళ్లిపోతారని కూడా చెప్పడంలో ఏ సందేహం లేదు. మనము ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని చూసినప్పుడు వారు మగ్గిపోతున్నప్పుడు దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చాడు. వారు బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు వారి నుండి బయటకు పోలేదు. వారు బయటకు వచ్చినా కూడా ఇంకా ఐగుప్తుని గురించే వారు ఆలోచిస్తూ వచ్చారు. ఒక చోట కూర్చుని ఐగుప్తు గురించి ధ్యానం చేశారు. ఐగుప్తులో మనకు కీరాకాయలు ఉండేవి, ఐగుప్తులో మనకు ఉల్లిపాయలు ఉండేవి, ఐగుప్తులో మనం మాంసం తిన్నాం, చేపలు తిన్నాం, ఇక్కడేంటి మనకు మోసే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎప్పుడు చూసినా వైట్ మన్నా పెడుతున్నాడు, ఇదేం తిండ్ర బాబు అని మొత్తుకున్నారు. అవునా కదా, దేవుడితో నడుస్తున్నారు, అయినా కూడా వారికి తిండి మీదే ధ్యాస. ఎంత మూర్ఖత్వమో ఒకసారి ఆలోచించండి. ఈనాడు కూడా చాలా మంది శరీరానుసారులు ఆ ప్రకారమే ఉన్నారు. లోతు భార్య జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు లూకా 17వ అధ్యాయంలో చెప్పారు. చివరి దినాల గురించి మాట్లాడినప్పుడు ఆ సంగతి ఆయన చెప్పారు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నారు, ఎందుకంటే చివరి దినాల్లో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనుషులు ఉండాలంటే ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె ఏం చేసింది, వెనక్కి తిరిగి చూడొద్దని చెప్తే వెనక్కి తిరిగి చూసింది. సొదోమ అనేటువంటి పదము బైబిల్లోనే కాదు, మనకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో, వెబ్స్టర్ డిక్షనరీలో, ఇంకా చాలా డిక్షనరీస్ లో ఉంది. అది సోదం అని, సోదమైట్ అని, సోదమి అని రాయబడింది. అది ఎప్పుడో 5,500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం పేరు. ఈ రోజున మన ఇంగ్లీష్ డిక్షనరీలోనికి ఎందుకు ఎక్కిందంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. సోదమి, సోదమైట్ అంటే హోమోసెక్షువల్ అని అర్థం. అంటే పురుష సంయోగి, పురుషుడు పురుషుడు కన్ను మిన్ను కానక పాపము చేయడానికి మరి అది సంబంధించినటువంటి విషయంగా మనం గ్రహిస్తాం. సో సొదొమ ఒక భయంకరమైనటువంటి శరీర ఆశలకు, థ్యాంక్ యూ బ్రదర్, శరీర ఆశలకు సంబంధించినటువంటి పట్టణం. ఆ పట్టణానికి చెందినటువంటి వ్యక్తిగా ఈ స్త్రీ ఉంది. ఆమె పేరు మనకు తెలియదు, కానీ ఎన్నో సంవత్సరాలు లోతుతో కలిసి అక్కడ జీవించినప్పుడు ఆ భయంకరమైనటువంటి ఆ పాపానికి అలవాటు పడిపోయింది, ఆ ప్రకారం జీవించింది. వారు వచ్చి వారిని బయటకు తీసుకుపోతున్నప్పుడు, ఆమె బయటకు వచ్చినప్పుడు ఆమెకు అనిపించింది, అయ్యో దేవుడిక ఆ గంధకాలు కురిపించి పట్టణాన్ని నాశనం చేస్తాడు, ఇక నా శరీరానికి ఉన్నటువంటి ఆశలు తీర్చుకునే అవకాశం లేదు అని బాధపడిపోయి వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. సో విశ్వాసుల్లో చాలా మంది లోకాన్ని ప్రేమించి వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోతారు, పనికి రాకుండా పోతారు. ఈమె ఒక రకమైతే మరొకడు మనకు కనిపిస్తాడు, ఆయన పేరు దేమ. ఈయన గురించి 2 తిమోతి 4:10 పౌలు భక్తుడు రాశాడు, దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్లిపోయాను అని రాశాడు. ఈ దేమ మామూలు వ్యక్తి కాదు, ఈయన ఒక మిషనరీ, అపోస్తలుడైన పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి వాడు. ఒక రోజున యేసు క్రీస్తే ప్రభు అని చెప్పాడు, ఆయన రక్తంలోనే రక్షణ ఉందని చెప్పాడు, ఆయనే నిజమైన దేవుడు అని చెప్పాడు. కానీ కాలక్రమేణా ఒక స్థితిలోనికి వచ్చినప్పుడు ఆయన బేరీజు వేసుకోవడం మొదలుపెట్టాడు, ఒక తూకం వేసుకున్నాడు. దేవుడిలో సుఖం ఎక్కువ ఉందా, లోకంలో సుఖం ఎక్కువ ఉందా, దేవుణ్ణి వెంబడిస్తే లాభమా, లోకాన్ని వెంబడిస్తే లాభమా, దేవుడు కావాలా, లోకం కావాలా అని ఆలోచించినప్పుడు ఆయనకు లోకమే మంచిగా అనిపించింది. సో పౌలును విడిచిపెట్టాడు, ప్రభువును విడిచిపెట్టాడు, పరిచర్యను విడిచిపెట్టాడు, లోకాన్ని స్నేహించి తెస్సలోనికకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత చర్చ్ ట్రెడిషన్ చెప్పే విషయం ఏంటంటే, దేమ విశ్వాసము నుండి పడిపోయి భ్రష్టుడైపోయి ఒక అన్య దేవత గుడిలో పూజారిగా మారాడంట. ఎంత భయంకరమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచించండి. ఒక విశ్వాసి పడిపోయింది, ఒక సేవకుడు పడిపోయాడు, అంతేకాకుండా ఒక ప్రత్యేకంగా మరి ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తి కూడా పడిపోయినట్లు బైబిల్లో మనం చూస్తాం. ఏసావు అనేటువంటి వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. ఏసావు యాక్చువల్ గా జ్యేష్ఠత్వపు హక్కును కలిగి గొప్ప వ్యక్తిగా రావాల్సినటువంటి వాడు. కానీ ఏసావును బైబిల్ ఎట్లా డిస్క్రైబ్ చేస్తుందో తెలుసా, ఏసావు భూ సంబంధి అని బైబిల్ చెప్తోంది. అంటే అతడు చాలాసేపు తన జీవితాన్ని భూమికే సమర్పించేశాడు. ఈ లోక సంబంధమైనటువంటి శరీర ఆశలకే అతడు లోబడిపోయాడు. ఒక రోజున వేటాడు ఇంటికి వచ్చాడు, ఆకలేసింది. ఆకలేసినప్పుడు ఏం చేశాడు, తన తమ్ముడు యాకోబు దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు తమ్ముడు వంట చేస్తున్నాడు. ఏం వంట చేస్తున్నాడు? చిక్కుడు కాయల కూర వంట చేస్తున్నాడు, చికెన్ మటన్ కాదు. సో వచ్చేసి ఆ తమ్ముడితో ఒక డీల్ చేశాడు. దాన్ని నేను ఇంగ్లీష్ లో ఆ డీల్ ఫర్ ఎ మీల్ అంటాను. సో ఏం చేశాడు, నువ్వు నాకు అది పెడితే నీకేది కావాలో అది తీసుకోమన్నాడు. ఈ తమ్ముడు చాలా చాలు కదా, ఏమన్నాడంటే నీ జైష్ఠత్వ పక్కు నాకు ఇచ్చేస్తే నీకు ఈ చిక్కుడుకాయలు కూరుస్తానన్నాడు. సరే తీసుకోమన్నాడు. క్షణికోద్రేకి అప్పుడు తనకున్నటువంటి ఆకలి తీరితే చాలు. ఈ రోజుల్లో మన సొసైటీలో చాలా మంది, మన చర్చిలో కూడా చాలా మంది ఎలాంటి వారు తయారవుతున్నారంటే క్షణికోద్రేకులు. క్షణికావేశం ఎక్కువ, దాన్ని తీర్చుకుంటే చాలు, దాంట్లో తృప్తి పొందితే చాలు, నిత్యత్వం ఏమైపోయినా పర్వాలేదు. అలాంటి షార్ట్ సైటెడ్ పీపుల్ మన సమాజంలో చాలా ఎక్కువగా పెరిగిపోతున్నారు. మేబీ నీవు అలాంటి వ్యక్తివైతే జాగ్రత్త పడమని నిన్ను నేను కోరుతున్నాను. ఈయన ఆ చిక్కుడుకాయలు కూర తిన్నాడు, ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కును వదిలేశాడు. ఆ జ్యేష్ఠత్వపు హక్కులో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. తండ్రి తన పెద్ద కుమారుడిని ఆశీర్వదించినప్పుడు ఆస్తిలో రెండింతలు భాగం ఇస్తాడు, అధికారం ఇస్తాడు, అంతేకాకుండా గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఎంతో గొప్ప ఆధిక్యతను ఇస్తాడు, వాటన్నింటినీ పోగొట్టుకున్నాడు. ఈ రోజున చూడండి, ఎంతో మంది క్రైస్తవ సహోదరి సహోదరులు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చేటువంటి అధికారాన్ని, ఆధిక్యతను, అభిషేకాన్ని, అభివృద్ధిని అంతటిని కూడా తీసుకుపోయి బూడిదలు పోసిన పన్నీరుగా మారుస్తారు. ఎందుకంటే వారికి క్షణిక ఉద్రేకం ఉంది. ఆ ఉద్రేకానికి ఊగిపోతారు, దాంట్లో తూలిపోతారు. వాళ్ళకి కావాల్సింది అంతే. దే లివ్ ఫర్ ద మూమెంట్, దే లివ్ ఫర్ ద టైమ్ బీయింగ్, కానీ దే డోంట్ థింక్ అబౌట్ ఇటర్నిటీ. అలాంటి పరిస్థితుల్లో శరీరానుసారులు ఉంటారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక మాటను మనకు రోమా పత్రికలో పౌలు భక్తుడు రాశాడు, 13:14 ఆయన ఏమంటాడంటే, మెట్టుకు క్రీస్తు యేసును ధరించుకున్న వారై శరీర ఆశల విషయమై లేకపోతే శరీరేచ్ఛల విషయమై ఆలోచన చేసుకునకూడి అని రాశాడు. శరీర ఇచ్ఛలను నెరవేర్చుకునే విషయంలో ఆలోచన చేసుకోవద్దని చెప్తున్నాడు. ఇంగ్లీష్ లో ఒక బైబిల్ అంటుంది, డూ నాట్ ప్రీ ప్లాన్ హౌ టు గ్రాటిఫై యువర్ లస్ట్స్ ఆఫ్ ద ఫ్లెష్ అని. మీకు ఈ రోజున ఒక సత్యం చెప్తాను, మనము చాలా తక్కువ సార్లు అకస్మాత్తుగా పాపం చేస్తాం, కానీ ఎక్కువ సార్లు మన పాపాలు ప్రీ ప్లాన్డ్ గా ఉంటాయి. లష్కర్ ఏ తోయిబా వాడు ఎక్కడైనా బాంబు పెట్టాలనుకోండి, ముందు దాన్ని స్టడీ చేస్తాడు, దాని తర్వాత అక్కడికి వచ్చి బాంబు పెడతాడు. మొన్న మన హైదరాబాద్ పంజగుట్టులో అకులాస్ లో ఆ దోపిడీ జరిగింది కదా, ఆ ఇద్దరు ఆ దోపిడీ చేసే ముందు 27 రోజులు దాని చుట్టూ తిరిగారు, దాని అంతా ప్లాన్ వేసుకుని దాని ప్రకారం పథకం ప్రకారం ఆ పని చేశారు. సో మనం కూడా పాపం చేసేటప్పుడు మనం పోయి ఆ రకంగా చేసేయం, పథకం ప్రకారం చేస్తాం. ఒక మాట బైబిల్లో మనకు కనిపిస్తుంది, దావీదుకున్నటువంటి కుమారుడు అమ్నోను తన చెల్లెలైనటువంటి తామారును చూసి మోహించాడు. అయితే ఆమెతో పాపం వెంటనే చేశాడా? చేయలేదు. మీరు తర్వాత 2 సమూయేలు 13 చదువుకోండి, అతడు ఆమెను చూసి మోహించిన తర్వాత మదన పడిపోయి చిక్కిపోయాడంట. అప్పుడు బైబిల్ చెప్తోంది అతనికి ఒక స్నేహితుడున్నాడు, వాని పేరు యోహానదాబు. అండ్ బైబిల్ యోహానదాబు తర్వాత వాడు ఎటువంటి వాడో కూడా చెప్పింది, ఏంటంటే బహు కపటము గలవాడు అని చెప్పింది. ఒక రోజున యోహానదాబు వచ్చేసి ఈ బ్రదర్ ని అడిగాడు, బ్రదర్ ఏమైపోయింది అట్లా చిక్కిపోయావంటే సిస్టర్ మీద మనసు వెళ్లిపోయిందని చెప్పాడు. ఓ ఎంతేనా, అయితే ఇదిగో ప్లాన్ అని చెప్పాడు. నువ్వు ఎట్లా రోగివయ్యా, రోగిలాగా నటించు, నీ నాన్న దావీదు వచ్చినప్పుడు ఆయనతో చెప్పు, నా సహోదరు వచ్చి నాకు అప్పం చేసి పెడితే తిని బాగా నేను ఆరోగ్యాన్ని చేకూర్చుకుంటానని చెప్తే సరిపోతుంది, ఆమె వస్తుంది, ఆమె వచ్చినప్పుడు నీ కోరిక తీర్చుకో అని చెప్పేశాడు. సో ఒక ప్లాన్ ఊదాడు. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు కూడా దేని మీదైనా మనసు పడినప్పుడు, అది ఏ పాపమైనా అయి ఉండొచ్చు, మీ శరీరానికి సంబంధించింది, మనసు పడినప్పుడు మీ పక్కన వెంటనే ఒకడు ప్రత్యక్షమవుతాడు, వాడు బహు కపటము గడవాడు, వాడు మీకు ప్లాన్ వెంబడి ప్లాన్ ఇస్తూనే ఉంటాడు, దాన్ని మీరు వింటూ పోతే తప్పకుండా మీరు ఇంప్లిమెంట్ చేసేటువంటి స్థితికి వచ్చేస్తారు. ఈ రోజున మనకు సెల్ ఫోన్ లో SMS వస్తుంది కదా, సేటన్ కూడా ఒక SMS ఉంది, దాన్ని SMS అంటే సేటన్స్ మెసేజింగ్ సిస్టమ్ అని పెట్టాను నేను. యూనో మనకు సెల్ అక్కర్లా, మన బ్రెయినే వాడి సెల్. టూయ్ టూయ్ అన్నట్లు వాడు అక్కడ నుండి దీనికి పంపిస్తే ఇది టూయ్ టూయ్ అంటుంది, దాని తర్వాత ఆటోమేటికలీ వాడు చెప్పింది చేసేందుకు వెళ్ళిపోతుంది. సో యోహానదాబు చెప్పినటువంటి ప్లాన్ ప్రకారము ఈ అమ్నోను ఆ పథకమంతా చేశాడు. ఆ ముగింపులో మనం చూస్తే అది ఎప్పుడు పుట్టిందో తెలియదు, కానీ ఆ కోరికను ఒక రోజు నెరవేర్చుకున్నాడు. సో అన్ని రోజులు ఆ ఆలోచనతో ఆ పథకంతో బ్రతికాడు, ఆ టైం వచ్చినప్పుడు దాన్ని నెరవేర్చుకున్నాడు. అదే ప్రకారం మనలో చాలా మంది ఆ పాపం చేస్తారు. ఉదయమే అనుకుంటారు సాయంత్రం ఎక్కడికి వెళ్లాలో, ఉదయమే అనుకుంటారు రాత్రి ఏం చేయాలో, ఉదయమే అనుకుంటారు ఏ బార్లో కూర్చొని ఏం తాగాలో, ఉదయమే అనుకుంటారు ఏ సిగరెట్ ప్యాకెట్ కొనుక్కుని తాగాలో, లేకపోతే ఇంకేం చేయాలో ఇంకేం చేయాలో ఇంకేం చేయాలో. సో ప్లాన్ వేసుకుని ఆ ప్రకారం పనిచేస్తారు. అది చాలా ఘోరమైనటువంటిది. ఆ ప్రకారం మన శరీరం దేవుడు ఆశల్ని తీర్చుకోకుండా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత చాలా ఉంది. మోషే గురించి దేవుడి వాక్యం ఒక మంచి మాట చెప్తోంది, మోషే ఐగుప్తును విడిచిపోయెను అని చెప్తోంది. మోషే ఐగుప్తుకు తన వీపు చూపించాడంట. అంటే ఆయన నిజంగా మనలో ఎవరైనా ఈ పాట పాడే అర్హత ఉంది అని అంటే మోషేకుంది. మోషే ఏం పాడొచ్చో తెలుసా? ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని మోషే పాడితే మోషేలో ఏ హిపోక్రసీ మనకు కనిపించదు. కానీ మనలో చాలా మంది ఏంటంటే మనము మరి కొంతసేపు బ్యాక్ ఇటు ఉంటుంది, కొంతసేపు బ్యాక్ అటు ఉంటుంది, మరి ఏ టైంలో మన బ్యాక్ ఎటుందో కూడా మనకు తెలియని పరిస్థితిలోనికి వచ్చేస్తాం. రెండవదిగా శరీర ఆశతో పాటు నేత్రాశను గురించి కూడా ఆయన చెప్పాడు. నేత్రాశ అంటే మన నేత్రాలకు ఉన్నటువంటి కోరికలు. ఈ కంటి గురించి బైబిల్లో చాలా మాటలు రాయబడ్డాయి. యోబు ఒక మాట అంటాడు, నా మనసు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల అని. దాంట్లో ఎంతో గంభీరమైనటువంటి సత్యం ఉంది. అదేంటంటే మన కన్నులు చాలా శక్తివంతమైనవి. మన కన్నులు మన మనసును ప్రభావితం చేస్తాయి. ఇవి చూచినప్పుడు ఈ మనసు కోరుకునేటట్టు చేస్తుంది. అందుకనే హిందీలో నేను ఒక మాట అంటుంటాను, జబ్ ఆంక్ దేఖ్తా హై తో దిల్ మాంగ్తా హై. మీకు అర్థమైందా? కన్ను చూచినప్పుడు హృదయం కోరుకుంటుంది. అండ్ ఈ రోజున మనము అదే చేస్తున్నట్లు చాలా చాలాగా ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది. ఈ కన్నులు ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ అవర్ సోల్ అని. మన ఆత్మకు కిటికీలు అంట కన్నులు. ఒక మనిషి లోపల ఉన్నప్పుడు బయట లోకాన్ని చూడాలంటే కిటికీ తెరిచి ఎలా చూస్తాడో, మనం కూడా బయట లోకాన్ని చూడాలంటే మన కన్నుల ద్వారానే చూస్తాం. అది మనకు ఒక సాధనం, దాని ద్వారా మనం లోకాన్ని చూస్తాం. సో లోకాన్ని చూసినప్పుడు ఈ కన్నులు కనిపించిన వాటినన్నింటినీ చూస్తుంటాయి, కనిపించిన వాటినన్నింటినీ కోరుకుంటుంటాయి, వాటి మీద మోసపడిపోతాయి. సో కన్నులు మనలో కోరికను కలిగిస్తాయి. అండ్ ఆ కోరిక ఒక రోజున క్రియగా బయటకు వచ్చేస్తుంది. మరొకసారి చెప్తాను, నీ కన్నులు నీలో కోరికను కలిగిస్తాయి. అండ్ ఆ కోరిక ఒక రోజున క్రియగా బయటకు వచ్చేస్తుంది. కనుక మన కంటి విషయంలో మనం చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మీరు చూడండి, సమాజం ఎందుకు మెటీరియలిస్టిక్ సొసైటీగా మారిపోయింది? భౌతికవాదం ఎక్కువైపోతుంది. ఎందుకు మనము ఎంతసేపు చూసినా థింగ్స్ గురించే ఎందుకు ఆలోచిస్తుంటాం? ఎందుకంటే మనకు కన్నులకు అవి కనిపిస్తున్నాయి, మనం వాటిని కోరుకుంటూ ఉంటాం, దాన్ని పొందాలనుకుంటాం. లోకము ఒక మెసేజ్ ఇస్తోంది. ఒకసారి నేను ఒక పెద్ద న్యూస్ పేపర్ లో ఈ మెసేజ్ చూశాను, ఫీడ్ యువర్ గ్రీడ్ అనేటువంటిది హెడ్లైన్స్ లో రాశారు. సో ప్రతి మనిషిలో దురాశ అనేది ఉంది, అతడు దాన్ని పెంచుకోవాలన్నది లోకం ఇచ్చేటువంటి మెసేజ్. కానీ దేవుడు ఏం చెప్పాడు? దురాశ ఒక పాపమని దాన్ని ఖండిస్తూ అది మీరు చేయకూడదని దేవుడు చెప్పాడు. సో మనం ఏం చేస్తామంటే చూసిన వాళ్ళన్నింటినీ చేసుకుంటూ పోతాం. ఈ రోజున మీడియా ఇంత పవర్ఫుల్ గా ఎందుకు మారింది? మీడియా కానివ్వండి, మల్టీమీడియా కానివ్వండి, టెలివిజన్ కానివ్వండి, మరి కంప్యూటర్లో ఇంటర్నెట్ కానివ్వండి, ఆర్ మనకున్నటువంటి మరి ఆ ఐప్యాడ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎందుకంత పవర్ఫుల్ గా మారింది? మొట్టమొదటిసారి అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ ప్రారంభమైందో మీకు తెలుసా? 6,000 సంవత్సరాల క్రితం ఏదైనా వనంలో మొట్టమొదటి అడ్వర్టైజింగ్ కంపెనీని అపవాదే ప్రారంభించాడు, ద డెవిల్స్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. అండ్ వాడు మొదటి అడ్వర్టైజ్మెంట్ ఎవరికి చూపించాడంటే అవ్వకే చూపించాడు. అవ్వ దగ్గరికి వచ్చి, ఒక్కసారి ఆ చెట్టును చూడు, ఆ చెట్టు చూడడానికి ఎంత బాగుందో చూడు, తింటే ఎంత బాగుంటుందో చూడని చెప్పగానే అవ్వ ఎన్నో సార్లు ఆ చెట్టు చుట్టూ తిరిగింది, ఆ చెట్టు దగ్గరికి వచ్చి దానికి చేయాల్సిన పనిని చేసింది. కానీ ఎప్పుడూ ఆ యొక్క వృక్ష ఫలం వంక ఆమె లస్ట్ తో చూడలేదు. మామూలుగా చూసింది, దేవుడు ఇది తినకూడదని చెప్పాడు అని వెళ్లిపోయింది. కానీ ఆ రోజున అపవాది చెప్పినప్పుడు చూసి ఆ యొక్క లస్ట్ ఆమె కంట్లో ఆమె ఒంట్లోనికి ప్రవేశించి ఆమె తినేందుకు ప్రేరేపించింది. ఎంత ఘోరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనకు ప్రైమ్ టైం అంటే రాత్రి 9 గంటల తర్వాత ప్రైమ్ టైం అంటారు టెలివిజన్ లో, ఆ ప్రైమ్ టైమ్ లో 3 సెకండ్లు ఒక అడ్వర్టైజ్మెంట్ వేయాలంటే 5 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు. 3 సెకండ్లకు ఒకడు 5 లక్షలు ఛార్జ్ చేస్తున్నాడంటే అది మామూలు విషయమా? సచిన్ టెండూల్కర్ ఒక యాడ్ కి లేకపోతే ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయినప్పుడు ఆయన మినిమం ఛార్జెస్ 1.2 crore. ఒక 3 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు అట్లా కనిపించి ఇది మంచిది కొనండి అని చెప్పి పోయేటోడికి 1.5 కోట్ల రూపాయలు వాడు చెల్లించి దాని తర్వాత టెలివిజన్ టైం కొని ఇంకా 1 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు ఫూల్స్ కాదు. వాళ్ళకి తెలుసు దాని యొక్క ప్రభావం మనిషి మీద ఎంత పడుతుందో. ఈ రోజున మీరు 8 గంటల సేపు క్రికెట్ చూస్తే దాంట్లో కనీసం 300 అడ్వర్టైజ్మెంట్లు చూస్తారు. మొన్నటిదాకా TV9 బాగుందంటే ఈ రోజున TV9 లో కూడా న్యూస్ లో మధ్య మధ్యలో ఇప్పుడు ఒక బ్రేక్ నిన్ను బ్రేక్ చేయడానికి. అవునా కాదా? మన ఆశా నిగ్రహాన్ని, మన మొరాలిటీని, మనకున్నటువంటి మంచితనాన్ని బ్రేక్ చేసేస్తుంటారు. ఎందుకు అవి చూపిస్తున్నారంటే దాంట్లో పవర్ ఉంది. అండ్ ఆ పవర్ ని మన కన్నుల ద్వారా మనలోనికి దింపేస్తారు, మన సబ్ కాన్షియస్ మైండ్ లోనికి తీసుకుని వచ్చి మనకు ఇష్టమున్నా లేకపోయినా మనల్ని కొనిచేట్టు చేస్తారు. రైల్వేలో కేటరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. నేను కేటరింగ్ మేనేజర్ గా పనిచేసి ఉద్యోగం వదిలేసి సేవకు వచ్చాను. కేటరింగ్ డిపార్ట్మెంట్ లో ఒక పాఠం నేర్పిస్తారు. మీరు ట్రైన్స్ లో ట్రావెల్ చేసినప్పుడు తప్పకుండా వాడు గ్రహించుండొచ్చు, ముఖ్యంగా ప్యాంట్రీ కార్ ఉన్న ట్రైన్ లో వాడు కట్లెట్లు లేకపోతే మరి ఆ వడలు లేకపోతే సమోసాలు ఇంకా డ్రింక్స్ అవి పట్టుకుని వస్తాడు. వారికి ఏం చెప్తారంటే, వాళ్ళు కొన్నా కొనకపోయినా నీ డ్యూటీ ఏంటంటే పదే పదే దాన్ని ముందు వాళ్ళకి చూపించుకుంటూ తిరగాలి. సో మీరు అప్పుడే భోజనం చేసి కూర్చుంటారు, వాడు వస్తాడు కట్లెట్ గరం కట్లెట్ అంటాడు, మీకు ఏమి తినబుద్ది కాదు. సో వాడు వెళ్ళిపోతాడు. రెండవసారి వచ్చినప్పుడు మీకు కొంచెం వాసన వస్తుంది, మూడవసారి వచ్చినప్పుడు కంటికి ఇంకా బాగా కనిపిస్తుంది, ఐదోసారి వచ్చినప్పుడు ఈ కడుపులో కరకర అంటుంది, ఏడోసారి వచ్చినప్పుడు అబ్బాయి కట్లెట్ ఇవ్వ అంటారు. ఎందుకు? ఎందుకంటే చూపి 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 కోరికను పుట్టించేశాడు. సో మీరు దానికి పడిపోతున్నారు. ఈ రోజున మీరు ఇంటికి వెళ్ళి ఒక్కసారి మీ ఇంట్లో మీరు కొని పెట్టుకున్న సామాన్లన్నింటినీ ఒక్కసారి పరీక్ష చేసి చూడండి. దాంట్లో మీకు అవసరమైన వాటికన్నా అనవసరమైనవే ఎక్కువ. ఎందుకు కొన్నారు? చూశారు కనుక కొన్నారు. పెప్సీ కంపెనీ ఒక స్లోగన్ ప్రారంభించింది 2000 సంవత్సరంలో, ఏ దిల్ మాంగే మోర్ ఆహా అని. మన బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్ కన్నా లోక సంబంధమైనటువంటి వారికి జ్ఞానం ఎక్కువైపోయింది. బైబిల్లో ఉన్నటువంటి వాటిని తీసుకొని స్లోగన్స్ తయారు చేసేస్తుంటారు. దాని తెలుగులో కూడా తర్జుమా చేసేశారు, ఈ మనసు అడిగే మోర్ ఆహా అని. వాళ్ళకి తెలుసు మనసుకి చూపిస్తూ ఉంటే వారి మనసు ఎక్కువ 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 కోరుకుంటూనే ఉంటుందని. ఈ రోజున ఒక్కసారి మన సమాజం వంక చూడండి, ఎలా మనుషులు తయారైపోతున్నారు అని చెప్పడానికి దానికి ఎంత దగ్గర సంబంధం ఉందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకడికి వాడికి వచ్చేటువంటి సంపాదన, వాడికి ఉన్నటువంటి ఆదాయము సంతృప్తి కలిగించట్లేదు. ఈ రోజునే అనుకుంటాను వార్తల్లో చెప్పారు, ఎక్కడో ఊర్లో ఒక సివిల్ సప్లైస్ ఆఫీసర్ ఇంటి మీద ఏసీబీ దాడి చేసింది. ఆ మధ్యాహ్నం కల్లా 50 లక్షలు వాడి యొక్క ఆదాయం కన్నా ఎక్కువ డబ్బును తీసింది. ఎందుకంత డబ్బు ఆయన ఇంట్లోకి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకంటే ఆయనకు వచ్చే 1000 రూపాయల జీతము ఆయనకున్నటువంటిది ఆయనను తృప్తిపరచలేదు. సో ఆయన దిల్ మాంగతా గయా మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ ఓ లేతా గయా మోర్ అండ్ మోర్ అండ్ మోర్. చక్కని భార్యను దేవుడు వాడికి ఇచ్చాడు, కానీ వాడు బజార్లో పోతుంటే కనిపించిన బొమ్మనల్లా చూస్తుంటాడు. దిల్ మాంగే మోర్. అండ్ క్రైస్తవులకు ఒకటి ఉంది, తిండి పోతలు. నేను కేటరింగ్ మేనేజర్గా సర్టిఫై చేసేస్తున్నాను. అన్ని జాతులకు మేము కేటరింగ్ చేశాను, నేషనల్ ఇంటర్నేషనల్ అందరికీ మేము పెట్టాము. నేను వాళ్ళని చూశాను, కానీ మనలాగా తినేవాళ్ళు ఎవరు లేరు. ఎవరినైనా ఇంటికి పిలిచి వారి ముందు కంచెం పెట్టి ఆ కంచెంలో మీరు 4 ముక్కలు ఇవ్వండి, వాడి చూపంతా గిన్నెలోనే ఉంటుంది. ఎందుకంటే మనసు అడిగే మోర్. ఆ సిస్టర్ పోయి వార్డ్రోబ్ తీసినప్పుడు ఆమెకు 10 చీరలు ఉంటాయి, ఓ 3 నెలల క్రితమే వాడు కొని ఉంటుంది. కానీ అప్పుడే ఆ రోజున ఆ బయట నుండి వచ్చినప్పుడు షాపింగ్ మాల్లో బొమ్మకి ఇంకో కొత్త చీర కట్టారు. ఆమెకు అక్కడికి వచ్చి ఇవి చూస్తే ఇవే పాతవా, అది లేదే. ఎందుకంటే దిల్ మాంగే మోర్ ఓ చాయ్య. సో కనిపించిన వాటిని మనం కోరుకోవడం మొదలు పెట్టాం. అండ్ చూసుకుంటూ చూసుకుంటూ మన జీవితాన్ని మనం ఎక్కడికి నడిపించుకుంటున్నామో తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఆకాను కూడా పడిపోవడానికి, పాపం చేసి నశించిపోవడానికి ఆయన చూపులే కారణమయ్యాయి. ఆయన తన మాటలోనే ఏమంటాడంటే, నేను వాటిని చూచి తిని ఆశించి తిని తీసుకొంటిని దాచిపెట్టి తిని అని చెప్పాడు. 4 steps to fall. చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు, దాచిపెట్టాడు. ఆకానుకు ఏదైనా తక్కువ ఉందా? ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తులో నుండి బయటకు తీసుకుని వచ్చినప్పుడు నిర్గమా 12:35 మీరు చదివితే ఇస్రాయేల్ను మరి ఆ ఐగుప్తు వారిని దోచుకొని రమ్మన్నాడు. వారి దగ్గర వెండినిప్పించాడు, బంగారం ఇప్పించాడు, వస్త్రాలు ఇప్పించాడు. వారు వాటన్నింటినీ మూట కట్టుకుని వచ్చారు. ఐగుప్తులో 430 సంవత్సరాలు వారు చేసినటువంటి చాకిరీకి దేవుడు చక్రవడ్డీతో కలిపి వారికి జీతం ఇచ్చి పంపించాడు. వారు మూటలు వేసుకుని వచ్చారు. అరణ్య మార్గంలో వారు ఎప్పుడైనా రైతు బజార్కు పోయారా? అరణ్య మార్గంలో వారు ఎప్పుడైనా ఫుడ్ వరల్డ్కి వెళ్ళారా? ఏమన్నా షూస్ కొన్నారా, షర్ట్ కొన్నారా, ప్యాంట్ కొన్నారా, ఏమైనా కొన్నారా? కానీ ఖర్చు కాలేదు. అంటే తెచ్చుకున్నదంతా వారి మూటల్లో అట్లాగే ఉంది. అయినా కూడా ఆకాను ఆ కోసింతకి ఎలా కక్కుర్తి పడిపోయాడో ఒకసారి ఆలోచించండి. సంతృప్తి ఉండదు. నేత్రాశ ఉన్నటువంటి వాడికి జీవితంలో ఉన్న విషయాల్లో సంతృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అనుకుంటూనే ఉంటాడు. అందుకనే యవనస్తులకు నేను ఎప్పుడు చెప్తుంటాను, మీ నేత్రాలకు తగు సూత్రాలు నేర్పించకపోతే అవి ఎప్పుడు మిమ్మల్ని ఆత్రాలకు పరిగెత్తిస్తాయని. నువ్వు యవనస్తులే కాదు, వృద్ధులకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ రోజున మీ నేత్రాలు ఏం చేస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. దావీదు ఒక రోజున మిద్దె మీదకి వచ్చాడు, చూడకూడదు చూశాడు, కానీ అక్కడ నుండి వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోకుండా అట్లాగే చూస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తోంది ఆమె సౌందర్యవతి అని చూశాడంట. అంటే చూడ్డానికన్నా ఎక్కువసేపు చూశాడు. ఆమె అందాన్ని చూసి అతడు పడిపోయాడు. ఎంత ఘోరమైనటువంటి స్థితి ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, కలర్స్ ని దేవుడు మన కొరకు ఎంతో అద్భుతంగా సృష్టించాడు, కానీ సాతాను దేవుడు సృష్టించిన వాటిని వాడు మనల్ని పడగొట్టేందుకు వాడతాడు. మీరు వేసుకున్నటువంటి చీర కాని రంగులెందుకు, నేను కట్టినటువంటి టైకి ఇన్ని రంగులెందుకు, అండ్ మన యొక్క లైట్స్ లో కూడా రంగురంగులెందుకు, ఇదేమో వైట్ ఉంది అదేమో ఎల్లో ఉంది ఎందుకు? మీరు బజార్లో చూస్తే ప్రతి హోర్డింగ్ ఒక రంగులో ఉంది, మనకు కలర్ టీవీ ఉంది దాంట్లో ఒక్కొక్క రంగు ఉంది, ఇంటర్నెట్ లో పోతే వెబ్ పేజ్ ఎన్నో రంగుల్లో తయారు చేస్తారు, ఎందుకంటే మన ఐకి అది చాలా ప్లీజింగ్ గా ఉంటుంది, ప్లెజెంట్ గా ఉంటుంది. సో దాన్ని చూపిస్తారు, మంచి ఉన్నాయి, మంచితో పాటు చెడును కూడా పెట్టేస్తాడు. సో దాని ద్వారా మనం ఎప్పుడు కూడా పడిపోయేందుకు అవకాశం కల్పిస్తున్నాడు. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ కన్నులతో మీరేం చూస్తున్నారో జాగ్రత్త పడమని మీకు మనవి చేస్తున్నాను, ఎందుకంటే నేత్ర ఆశలు అవి తప్పకుండా ప్రతి ఒక్కరిని నరకానికి తీసుకుపోయేంత శక్తిని కలిగినటువంటివి. నేను హిందువుగా ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు, నేను హైదరాబాద్ నృపతుంగ జూనియర్ కాలేజ్లోనే చదివాను, ఇక్కడికి చాలా దగ్గర అది. నాకు ఒకటే ఒక పాడ అలవాటు ఉండేది, సినిమాల పిచ్చి. 10 మంత్స్లో నృపతుంగ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు 10 మంత్స్లో 210 సినిమాలు చూశాను. మీరెవ్వరు చూసింటారు? నేను ఒకటే ఒక పని చేయలేదు, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి నేను అప్లికేషన్ పెట్టాల, లేకపోతే నేనే లోకంలో ఎక్కువ సినిమాలు చూసిన వాడిని పేరు నాకు అక్కడికి వచ్చేసేది. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూసేవాడిని, ఎంతసేపు ఏది వస్తే అది, బయటకు వెళ్ళేవాడిని కాదు, చాలా తక్కువ, పుస్తకం చదివేవాడిని లేకపోతే టీవీ చూసేవాడిని. ఆ దినాల్లో మా అమ్మ రాత్రి 7 గంటలకు విశ్వవాణి పెట్టేది, జోషి గారి కార్యక్రమం వచ్చేది. సో ఆమె ఆ వాక్యం వింటున్నప్పుడు నేను రక్షణ పొందలేదు కనుక నేను ఇంకా టీవీ అట్లాగే పెట్టుకునేవాడిని. నా తల్లి అప్పుడప్పుడు వచ్చి నాతో అడిగేది, ఈ కాసేపు ఈ 15 నిమిషాలు వాక్యం వస్తుంది కదా, నువ్వు టీవీ కట్టేసి దాన్ని వినొచ్చు కదా అంటే, నేనేమనేవాడిని అంటే, నువ్వు రేడియో తీసుకొని బయటకు వెళ్ళిపో, నేను ఇది చూస్తున్నాను. సో ఆమె బయటకు వెళ్ళిపోయేది. ఆ ప్రకారం నేను దానికి బానిసనైపోయాను, ఆ రకంగా చూస్తూ ఉండేవాడిని. దాని తర్వాత 90వ సంవత్సరంలో ఆయన కృప ద్వారా నేను రక్షింపబడ్డాను. దాని తర్వాత 91వ సంవత్సరంలో ఆయన కృప ద్వారా సేవకు పిలిచినప్పుడు సేవకున్నయ్యాను. అయినా కూడా ఇంకా 2-3 సంవత్సరాల వరకు టైం దొరికినప్పుడల్లా టీవీ చూసేవాడిని. ఒకటి నాకు సంతృప్తిగా ఉండేది, రక్షింపబడిన తర్వాత సినిమా థియేటర్లో కాలు పెట్టల. కానీ నేను గ్రహించింది ఏంటంటే, మనం వారానికి ఒక్క సినిమాకు సినిమా థియేటర్కి పోతాం, కానీ ఈ రోజున కేబుల్ వచ్చేసింది ఇంటికి, రోజంతా సినిమాలు వస్తూనే ఉంటాయి. సో రోజంతా మనం చూస్తూనే ఉంటాం. అందుకనే ఇంగ్లీష్లో ఒక మాట అంటాను, టెలివిజన్ ఈజ్ ద చివింగ్ గమ్ ఆఫ్ అవర్ ఐస్. టెలివిజన్ ఈజ్ ద చివింగ్ గమ్ ఆఫ్ అవర్ ఐస్. ఒక విద్యార్థిని చూడండి, ఉదయం బబుల్ గమ్ వేసుకుంటాడు, బ్యాగ్ వేసుకుంటాడు, కాలేజ్కి పోతుంటాడు, నములుతుంటాడు, ఇంటర్వెల్లో నములుతుంటాడు, లంచ్ టైంలో నములుతుంటాడు, చాయ్ తాగుతాడు, పక్కన పెట్టి తాగుతాడు, మళ్ళీ నములుతుంటాడు, ఈవినింగ్ వచ్చినా నములుతుంటాడు. అది ఫస్ట్ 10 మినిట్స్లో దాని రసం అంతా అయిపోయింది, రుచి అంతా అయిపోయింది, పిప్పేది అంతే. కానీ వాడు నములుతూనే ఉన్నాడు, ఆవు గడ్డి నమిలినట్లు నములుతూనే ఉంటాడు. అండ్ మనం టీవీ ముందు కూలబడి మన కన్నులు వచ్చే వాటిని అన్నింటినీ నములుతూనే ఉంటాయి, నములుతూనే ఉంటాయి, నములుతూనే ఉంటాయి. మీకు తెలియదు, ఆ నమిలిన సారమంతా పోయి మీ మైండ్ లోనికి ఎక్కుతుంది, అండ్ మీ వాల్యూస్ మారిపోతున్నాయి. మీరు భక్తుల కన్నా భ్రష్టులుగా ఎక్కువ తయారవడానికి కారణం ఏంటంటే, మీరు దేవుడితో కన్నా లోకముతో సమయము ఎక్కువగా గడుపుతున్నారు. దేవుడి వాక్యం మీలోనికి వచ్చేదానికన్నా లోక సంబంధమైనటువంటి సందేశాలు మీలోనికి వస్తున్నాయి, కనుక నేచురల్ గా మీ విలువలు మారిపోతున్నాయి, మీ ప్రాధాన్యతలు మారిపోతున్నాయి, అండ్ మీ లైఫ్ లో అన్ని పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. అండ్ మీకు తెలియట్లేదు మీరు ఎందుకు అట్లా తయారవుతున్నారో. ఈ రోజున మీరు తెలుసుకోండి, మీరు చూసేవి మిమ్మల్ని అట్లా తయారు చేస్తున్నామని. నేను ఆ దినాల్లో సేవ చేసేటప్పుడు పదే పదే పడిపోయేవాడిని. ఒకరోజు నేను నాకు విసుగు పుట్టింది, దేవుడి దగ్గరకు వచ్చి దేవుడితో చెప్పాను, ప్రభువా నేనే పాపం చేసుకుంటూ 10 మంది ముందు నిలబడి బైబిల్ని తెప్పి దీంట్లో యేసుక్రీస్తు రక్షకుడు, పాపాన్ని క్షమిస్తాడు, పాపం మీద జయమిస్తాడు అనే ఆ బోధ నేను చేయలేను, వేషధారిగా నేనుండను, ఈ పాపము నుండి నన్ను విడిపించు, లేకపోతే నేను నీ సేవ మానేస్తాను, బోధ మానేస్తాను అని దేవుడితో చెప్పినప్పుడు, ఒకరోజు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నాకు కనువిప్పు కలిగినట్లు కొన్ని విషయాలు నాకు బయలుపరిచాడు. నేను పడిపోవడానికి కారణమేంటో నాకు స్పష్టంగా చూపించాడు. వాటన్నిటిని నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ఒకటి రెండు మీకు మేలుకరంగా ఉన్నట్లు ఈ విషయాన్ని మీకు చెప్తాను. ఈ రోజున మనము చూసేది, నేను టీవీ చూడడం తప్పని చెప్పట్లేదు, టీవీలో మంచివి కూడా వస్తున్నాయి, న్యూస్ చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన విషయాలు చూడొచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి, డిస్కషన్స్ డిబేట్స్ జరిగినప్పుడు వాటిని కూడా చూడొచ్చు, మనం లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, మన మేధస్సు పెంచుకోవచ్చు, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వారి మాటలు విన్నప్పుడు కూడా మనకు మేలు జరుగుతుంది. కానీ టీవీలో వచ్చే మంచి చాలా తక్కువ, చెడు చాలా ఎక్కువ. ఆ చెడును మనం చూడకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. కానీ ఏమైపోయిందంటే, మనము మంచి కన్నా చెడునే ఎక్కువ చూస్తాం. సీరియల్స్ ఈ రోజున ఎంత ఘోరంగా తయారయ్యాయంటే, అన్యులు వాళ్లే అంటున్నారు ఏంటంటే, ఈ రోజున సీరియల్ తీస్తున్నారు కానీ దానికి తలలేదు తోకలేదని. 300, 500 ఎపిసోడ్లు అంట. డైరెక్టర్ మారిపోతాడు, యాక్టర్ మారిపోతాడు, స్టోరీ లైన్ మారిపోతుంది, కానీ వీళ్ళు మాత్రం ఇంకా గుళ్ళగూబుల్లాగా కూర్చొని గుటకలు మింగుతూ చూస్తుంటారు. నేను ఒకసారి ఉమెన్స్ ఫెలోషిప్కి వెళ్ళాను, 12 గంటలకు వాళ్ళు ముగించేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాడు. తొందర పెడుతున్నారు, ఎందుకంటే 12 గంటలకు వాళ్ళకి ఫేవరెట్ సీరియల్ వస్తుంది. ఇంటికి పరిగెత్తుకుంటే అన్నంలో పల్లెల్లో అన్నం పప్పేసుకుంటారు, అది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు, కోలపడి చూస్తుంటారు. నేను సత్యమే చెప్తున్నానా? అండ్ సినిమాలు మనల్ని ఎవరు నడిపిస్తున్నారు, హోలీ స్పిరిటా హాలీవుడ్డా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మీరు దేన్ని ఎక్కువగా చూస్తున్నారు? ఇవి మనకు ఏమాత్రం మేలుకరమైనవి కావని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యూనో ఈ తీసేవారు ఎవరు? ప్రొడ్యూసర్లు. కొన్ని మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రొడ్యూసర్లు ఎవరు? బైబిల్లో మొదటి యోహాన్లోనే, యోహాను 3వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన ఈ మాటలు రాశారు. లోకంలో 2 రకాల ప్రజలున్నారు, దేవుని ప్రజలున్నారు, అపవాది ప్రజలున్నారు. అంటే దేవుని బిడ్డలు, దయ్యం బిడ్డలు. దేవుని బిడ్డలు మరి మంచి మార్గంలో పోతున్నప్పుడు దయ్యం బిడ్డలు వారిని పడగొట్టేందుకు ప్రతి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వారి బాస్ చెప్పిందల్లా వారు చేస్తుంటారు. సో వీటిని తీసేవారు ఎవరు? ఐదర్ ఇట్స్ ఎ మూవీ ఆర్ ఇట్స్ ఎ సీరియల్. దాని ప్రొడ్యూసర్ ఎవడు? ఒక క్రిస్టియన్ కాదు, బార్న్ అగైన్, బైబిల్ బిలీవింగ్, హోలీ గోస్ట్ బాప్టైజ్డ్ బిలీవర్ కానే కాదు, వాడొక అన్యుడు. వాడి ఎజెండా ఏంటి? మనల్ని పాడు చేయడం. వాడు డబ్బు సంపాదించుకోవాలి, వాడికి వచ్చిన చెత్త అంతా మన ముందు పెట్టాలి. ఈ రోజున ద డావిన్చి కోడ్ తీశాడు. ఎందుకు తీశాడు? క్రైస్తవుల్ని, అన్యుల్ని కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ఆ సినిమా తీశాడు. వాడి అభిమతం ఏంటంటే దాంతో ఇంకా కొంచెం దుమ్ము లేపాలి, కొంత సొమ్ము తీసుకోవాలి, అంతే వాడి అభిమతం. వారు ఆ రకంగా తీస్తారు. మనం దాని గురించి ఆలోచించకుండా పోయి చూస్తుంటే మనకేదైనా మేలు కలుగుతుందా? కొంతమంది నాతో వచ్చి వాదిస్తుంటారు, దాంట్లో ఏముంది బ్రదర్, దాంట్లో ఉన్న మంచిని తీసుకుంటాం, చెడును విడిచిపెడతాం. మీరు ఎప్పుడైనా రోడ్డు వెంబడి పోతూ దాహం వేస్తే పక్కనే మురికి నాలా ఉంటే దాంట్లో మంచినీరుందని తాగుతారా? తాగరు, ఎందుకంటే దాంట్లో ఏమీ మంచిది ఉండదు. సో దీంట్లో కూడా మీకు అంత మంచి తెలుసుకోవాలంటే ఇది మంచి పుస్తకం, దీంట్లో ఉన్నది మంచి అంతా, దీంట్లో నుండి మీరు తీసుకోండి, దీంట్లో నుండి మీరు మేలు పొందండి, కానీ దాన్ని మీరు చేయొద్దు. దాంట్లో 2వ లక్షణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి దేవునిగా కాకుండా దేవుణ్ణి వ్యతిరేకంగా మనకు చూపిస్తారు, దేవుణ్ణి ఒక విగ్రహంగా చూపిస్తారు. లేకపోతే క్రైస్తవులకు సినిమా లేదు, ఎందుకంటే క్రైస్తవుల్లో క్రీస్తును చూపించినప్పుడల్లా మరియమ్మ ఒళ్ళో చూపిస్తారు, లేకపోతే రోమన్ కేథలిక్ చర్చిని చూపిస్తారు. కనుక దేవుడు ఏమై ఉన్నాడో అనేటువంటి సరైనటువంటి సందేశాన్ని మనకు ఇవ్వనప్పుడు, అండ్ దేవుణ్ణి దూషిస్తుంటారు. మీరు చూసే ఉంటారు, చిన్నప్పుడు నేను ఎన్ని సినిమాలు చూశానంటే ఆ సినిమాల్లో ఆ సన్నివేశాలు అప్పుడప్పుడు నాకు గుర్తుకు వస్తుంటాయి. ఒక హీరో ఆ గుడికి వస్తాడు, విగ్రహం ముందు డింగ్ 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 అని దేవుణ్ణి దుమ్మెత్తుంటాడు. అంటే ఏం నేర్పిస్తున్నారు మనుషులకి? నీకు ఎప్పుడైనా అన్యాయం జరిగినప్పుడు, నీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నువ్వు ఆయన్ని నేరుగా నిందించేయచ్చు అని నేర్పిస్తున్నారు. అది మంచిదా? ఒక పాట పాడాడు, ఉన్నావా అసలు ఉన్నావా అని. ఆ పాట విని ఒక సర్వేలో తేలిన విషయం ఏంటంటే కొన్ని వేల మంది నాస్తికులు అయిపోయారంట. పాట ప్రభావం కొన్ని వేల మందిని నరకానికి తీసుకుపోతుందంటే మనం ఆలోచించాల్సిన అవసరత ఎంతో ఉందని నేను మీకు చెప్తున్నాను. మూడవది ఏంటంటే ఇవి మనకు ఒక మెసేజ్ ఇస్తున్నాయి. ఆ మెసేజ్ ఏంటంటే యు ఆర్ ఎ హీరో, నీవన్నీ చేయొచ్చు, నీవన్నీ సాధించవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనకేం చెప్పాడు? యు ఆర్ ఎ జీరో అని చెప్పాడు. నాకు వేరుగా మీరేమీ చేయలేరు. మానవుడు పాపము చేసి ఏమీ సాధించలేనటువంటి స్థితిలోనికి వచ్చాడు. వాడు యాక్చువల్ గా చెప్తే పాపాల్లో అతిక్రమాల్లో చచ్చిపడ్డాడు. అట్లాంటి వాడికి ఇవి ఏం నేర్పిస్తున్నాయంటే నీ ఆత్మస్థైర్యము, నీ మనోధైర్యము, నీకున్న పట్టుదల, నీకున్న జ్ఞానము, నీకున్న సామర్థ్యంతో నీవు లోకాన్ని జయించవచ్చు, సమస్తం సాధించవచ్చు అని నేర్పిస్తుంటాయి. కానీ దేవుడు అలా మనకు చెప్పట్లేదు. సో దేవుడికి వ్యతిరేకమైనటువంటి సందేశాన్ని ఇచ్చినప్పుడు మనం ఆ పనిని అంగీకరించలేం. మనం అందరం సున్నాలుగా ఉన్నప్పుడు ఆ ఒక్కగానో ఒక్క యేసు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనకు విలువ వచ్చింది, లేకపోతే మనకు విలువలేదు. అది మనం తెలుసుకోం. నాలుగవది ఏంటంటే ఇమోషన్ ఎక్కువ. దేవుడు మానవుడిని తన పోలికలో చేశాడు, అండ్ మానవుడిని తన పోలికలో చేసినప్పుడు భావోద్రేకాలతో చేశాడు. అందుకనే చూడండి, మీ ఇమోషన్స్ మీద కొన్నిసార్లు మీకు కంట్రోల్ ఉండదు. మీరు ఎడ్యుకేటెడ్ అయినా, మీరు మంచి హోదాలో ఉన్నటువంటి అధికారైనా, మీకు కొన్నిసార్లు మీ ఇమోషన్ మీద కంట్రోల్ ఉండదు. అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే సంతోషిస్తారు, అప్పుడే ఈర్ష్యపడుతుంది, అప్పుడే క్షమించేస్తారు. ఏంటది? ఇమోషన్స్ లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అండ్ ఇవి ఈ మీడియా ద్వారా వాళ్ళు మన ఇమోషన్స్ తో ఆడుకుంటున్నారు. ఉదాహరణకు ఒక సాడ్ సీన్ మనకు చూపిస్తారు, ఆ సీన్ కి వాడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని పెడతాడు. పెట్టగానే నేను కన్నులారా చూశాను, అంతెందుకు, నేను యవనంలో ఉన్నప్పుడు నేనే కదిలిపోయి కన్నీళ్లు గార్చాను. నిజంగా ఎంతో మందిని చూశాను, సీటు ఎడ్జ్లో కూర్చుని మరీ కన్నీరు కారుస్తుంటారు, కర్చిప్పులు తడిచిపోతుంటాయి. ఇంట్లో వాళ్ళ నాన్న చచ్చినప్పుడు కూడా అంత ఏడ్చుండరు. పెద్ద కష్టం దాపురించినా కూడా అంత కన్నీరు గార్చుండరు. వాళ్ళ కుటుంబంలో నశించే వారి కోసం కూడా అంత కన్నీటి ప్రార్థన చేసి ఉండరు. కానీ వాళ్ళు యాక్టర్స్, కంట్లో గ్లిజరింగ్ పోసుకుని యాక్టింగ్ చేస్తుంటే వీడు డబ్బు పెట్టి కూర్చొని ఏడుస్తున్నాడు. దాని తర్వాత ఇంకొక ఇమోషన్, కోపం, ఉద్రేకం, దూకుడుదనం. నాకు ఒక మామన్నాడు, ఆయన డబుల్ ఎంఏ చేశాడు, ఎంఆర్ఓగా పనిచేశాడు. నేను చిన్నప్పుడు 10th క్లాస్ అప్పుడు మా మామగారిది కర్నూలు. సో ఆ కర్నూలుకి వెళ్ళినప్పుడల్లా సెలవుల్లో నేను నా మామ కలిసి సినిమాకి వెళ్ళేవాళ్ళం. అండ్ మా ఇద్దరికి డిష్యం డిష్యం అంటే చాలా ఇష్టం. సో ఆయన డబుల్ ఎంఏ ఎంఆర్ఓ, నేనేమో 10th స్టూడెంట్ని, ఇద్దరం కూర్చునే వాళ్ళము. నాకు వచ్చేది ఆవేశం కాదు, నాకన్నా మా మామగారికి ఆవేశం ఎక్కువ. లేచి ఏయ్ కొట్రా, అప్పుడు నాకేం అర్థం కాల. కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే చీచీచి నా మామ ఏంటి అనుకునేవాడిని. ఆయన బీపీ ఏపీ ఎక్స్ప్రెస్ లాగా షుక్మని వెళ్ళిపోతుంది పైకి. మీకు కోపం రావట్లేదా? మీరు అతను చూసినప్పుడు పళ్ళు కొరకట్లేదా? అంటే మీ ప్రమేయం లేకుండానే మీరు చేయకూడని పనులను వారు మీతో చాలా సులువుగా ఈ మీడియా ద్వారా చేయించేస్తున్నారు. అది మంచిదా? ఆలోచించండి. ప్రేమ, ఇది ఇంకొక పెద్ద ఇమోషన్. ఇది చిన్న పిల్లోడి నుండి పెద్ద ముసలోడి దాకా ఏ సినిమా సబ్జెక్ట్ అయినా తీసుకోండి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ, మార్వాడి, పంజాబీ, సింధీ, కశ్మీరీ, ఏదైనా తీసుకోండి, ఉర్దూ, అన్నిటికీ ఒకటే ఒక సబ్జెక్ట్, ఎల్ఓవి. నువ్వంటే నిన్నే ప్రేమిస్తా. నేను ఐఎమ్ ఏ డౌన్ టు ఎర్త్ ప్రీచర్, అంటే నేను అందరికీ వాక్యము వాస్తవికతను అర్థమయ్యేలాగా చెప్పడం నా అభిమతం. వాక్యం ఏదో థియాలజీలాగా పైనుండి చెప్పుకుంటూ పోతే దానివల్ల ప్రజలకు ప్రయోజనం లేదు. మన రోజువారి లైఫ్లో మనం ఏం చేస్తున్నాం, ఏం చూస్తున్నాం, దానికి వాక్యం మనకు ఎలాంటి పరిష్కారం ఇస్తుంది అనేది మనం తెలుసుకోగలిగితే మన లైఫ్ పూర్తిగా మారిపోతాయి. సో ఇలాంటివి మనకు చూపించినప్పుడు మనలో చాలా మంది యవనస్తులు ఏమైపోతున్నారంటే, కళాశాలల్లోనే వారు మరి ప్రేమ వ్యవహారాలను నడిపించడం మొదలు పెడుతున్నారు. మా ఇంటి పక్క నేను ఒకరోజు చూసి ఆశ్చర్యపోయాను, ఇంత పిల్లోడు, అంత పిల్లదాన్ని చట్టాపట్లు వేసుకొని డ్యూయెట్ పాడుతున్నాడు. వాడు ఇంకా స్కూల్కి పోలేదు. ఎవరు నేర్పించారు? పేరెంట్స్ నేర్పించారా? స్కూల్కి వెళ్ళలేదు టీచర్స్ నేర్పించడానికి. ఎక్కడ నేర్చుకున్నాడు? వాటిని చూసి నేర్చుకున్నాడు. ఏ సినిమా చూసినా చెట్లు చుట్టూ తిరుగుతుంటారు ఆడమగా. సో వాడు చూశాడు, అదే ప్రైమ్ థింగ్ గా కనిపిస్తుంది కనుక వాళ్ళిద్దరు కూడా చట్టాపట్లు వేసుకొని తిరుగుతున్నారు. నేను ఒకసారి అదేమంటారు, హూడా పార్క్ ఉంది, లేక్ వ్యూ పార్క్ అని ఉంది ట్యాంక్ బండ్ దగ్గర, అక్కడికి మా పాపల్ని మా నా భార్యను తీసుకొని పోతే అక్కడ చాలా మంది యవనస్తులు చెట్ల చుట్టూ, గుట్ల చుట్టూ, పొట్ల చుట్టూ కూర్చొని ఉన్నారు. నేను అక్కడికి పోయిన తర్వాత నాకు అనిపించింది, ఇది లేక్ వ్యూ పార్కా లేకపోతే లవర్స్ వ్యూ పార్కా అని. అలాంటి స్థితికి వచ్చేసారు. వాడికి ఇంకా లాగు విప్పడు, అప్పుడే లవ్ కావాలా? కొవ్వు కాకపోతే ఏంటి? ఎలాంటి సమాజము మనము ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఈనాడు వసుంధరలో ఒక ఆర్టికల్ రాశారు, TV9లో ఒక చర్చ జరిపారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. మన యువత మీద ఈనాడు వస్తున్నటువంటి ఈ సినిమాలు, సీరియళ్లు ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయో అన్యులు మనకు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. లవ్ అనుకుంటారు కానీ అది లవ్ కాదు, అదొక ఇన్ఫాచ్యుయేషన్, వ్యామోహం. వారిని చూసినప్పుడు ఆ సినిమాలో వారిద్దరిని చూపించగానే మీరు బయటకు వచ్చేసి, మీకు గుర్తుందా 10th క్లాస్ అనే సినిమా వచ్చింది, అంటే ఆ చిన్న స్థాయి వరకు కూడా వెళ్ళిపోయి ఆ చిన్న పసి మనసులను కూడా కలుషితం చేసేందుకు వారు ప్రయత్నిస్తుంటే వీళ్ళు ఇంకా అది చూసి బయటకు వచ్చిన తర్వాత వీడే హీరో అనుకుంటాడు. ఇట్లా ఆ అమ్మాయే హీరోయిన్ అనుకుంటుంది. సో ఫస్ట్ ఇయర్ లో ఈమెను ప్రేమిస్తాడు, సెకండ్ ఇయర్ లో ఆమెను ప్రేమిస్తాడు, థర్డ్ ఇయర్ లో ఆమెను ప్రేమిస్తాడు. ఎందుకంటే 3 సంవత్సరాలు చాలా సినిమాలు చూశాడు కదా, స్టోరీలు మారాయి, వీడు కూడా మార్పులు వచ్చేసాడు. బిర్లా మందిర్ నుండి ఒక అమ్మాయి దూకి చచ్చిపోయింది, మీకు తెలుసు అనుకుంటాను, ఒక ఇంజనీర్, క్రిస్టియన్ ఆమె. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, వాడు కూడా ఇంజనీర్. అయితే వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ప్రేమను, పెళ్లిని ఒప్పుకోనప్పుడు ఆమె ఫస్ట్ పడి దూకి చచ్చింది, తలపగిలి. తర్వాత అబ్బాయి పడి చచ్చాడు. ఆ పడే ముందు వాడు చెప్పాడంట, మన ఇద్దరిని పెళ్లి చేసుకోనివ్వట్లేదు, సో నీవు వేరే వాడికి దక్కడం నాకు ఇష్టం లేదు, నువ్వు దూకు చావు, నేను దూకుతాను చేస్తానన్నంట. ప్రేమ ఎప్పుడైనా ఎదుటి మనిషి మేలు కోరుతుందా, కీడు కోరుతుందా? నిజంగా వాడు ఆమెను ప్రేమిస్తే నువ్వు దూకి చావండు, నేను దూకి చేస్తాను, నువ్వు హాయిగుండు అంటాడు. కానీ అలాంటి ఇన్ఫాచ్యువేషన్ లో ఈ రోజున మనుషులు కొట్టుకుని పోతున్నారు. విజయవాడ మనోహర్ గురించి మీకు తెలుసు, గుంటూరు సుబాని గురించి మీకు తెలుసు. అనవసరంగా అదేవో చూసిపోయి అమ్మాయిల్ని ప్రేమించి వారిని ఎలా హతమార్చారో మనకు తెలుసు. సో ప్రియులారా, మనం ఎలాంటి విషయాలను మన జీవితాల్లోనికి రాణిస్తున్నాం, ఎలాంటి వాటికి మనల్ని మనం లోపరుచుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను చాలా మంది యవనస్తులకు ఈ ప్రేమ వ్యవహారాల విషయంలో కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వారు చెప్పకనే నాకు చెప్తుంటారు. ఒకడైతే అంటున్నాడు, అన్నా ఏం చెప్పాలన్నా ఎంత ఆలోచించినా అది మైండ్ లో నుండి పోవట్లేదన్నా, కుచ్ కుచ్ హోతా హే. సో నా ప్రియ యవనస్తులారా, మీ జీవితంలో ఒకసారి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఆలోచించండి. మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశ పెట్టుకుని వారి చెమటను రక్తాన్ని కార్చి వాటిని రూపాయలుగా మార్చి మీ కొరకు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నారు. మిమ్మల్ని స్కూల్కి పంపేది, కాలేజీకి పంపేది, యూనివర్సిటీకి పంపేది లవ్ అఫైర్స్ కోసం కాదు. అక్కడికి పోయి మీరు చదువుకోవాలి, అక్కడికి పోయి మీరు భవిష్యత్తును సంపాదించుకోవడానికి సిద్ధపడి రావడానికి. వారిని మీరు కాదని వారి గుండెల మీద కాలెత్తి తన్నేసి నేను ఆమెను ప్రేమించాను, నేను వాణ్ణి ప్రేమించాను, వాడితోనే పోతాను, దానితోనే పోతానని పోతే మీరు మీ జీవితాన్ని మరి ఎంతో భయంకరమైనటువంటి స్థితిలోనికి లాక్కుపోతున్నారని ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నేత్రాశలకు ఎంత సులువుగా మనం గురైపోతున్నామో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మరొకటి, ఫ్యాంటసీస్ ఎక్కువైపోయాయి. స్త్రీని ఒక సెక్స్ సరుకుగా మార్చేసింది ఈ మీడియా. దేవుడు స్త్రీని తల పోలికలో చేశాడు, ఆమెకెంతో ఉన్నత గౌరవాన్ని ఇచ్చాడు. కానీ వీళ్ళేం చేశారంటే స్త్రీని దిగజారు చేశారు, బజారు బొమ్మగా తయారు చేశారు. మొగోడి షేవింగ్ క్రీమ్ కి స్త్రీ అడ్వర్టైజ్మెంట్, మొగోడి షర్ట్ కి స్త్రీ అడ్వర్టైజ్మెంట్, మొగోడు వేసుకునే షూస్ కి స్త్రీ అడ్వర్టైజ్మెంట్. ఎందుకు? ఎందుకంటే ఆమెను చూపిస్తే చూస్తారు అనేటువంటి అభిప్రాయం వారికి ఉంది గనక ఆ ప్రకారం వారు తయారు చేస్తున్నారు అండ్ చూస్తున్నారు. ఈ రోజున పోర్నోగ్రఫీ ఇంత ఎక్కువగా పెరిగిపోవడానికి కారణం ఏంటి ప్రియులారా? ఎందుకంటే స్త్రీలను అలా తయారు చేసి చూపిస్తున్నారు, వాళ్ళు కూడా చూపించుకుంటున్నారు. కనుకనే మనుషులు ఇటువంటి భయంకరమైనటువంటి పాపపు ఊబిలోనికి కూరుకుపోతున్నారు. దాని గురించి మనం ఆలోచిస్తున్నామా? బైబిల్ ఒక మాట అంటుంది, వాడు కన్నులు మూసుకుని కృత్రిమములు కల్పించుకుంటాడంట. అది ఏంటో తెలుసా? కన్నులు మూసుకుని ఊహించుకుని ఫ్యాంటసైజ్ చేసుకుంటూ ఉంటాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, మంచం మీద కన్నా మనసులో వ్యభిచారం ఎక్కువ అని. ఇంగ్లీష్ లో ఒక మాట అంటారు, అడల్టరీ స్టార్ట్స్ ఇన్ ద హెడ్ అండ్ ఎండ్స్ ఇన్ ద బెడ్ అని. సో ఆల్వేస్ ద స్టార్టింగ్ పాయింట్ ఈస్ హియర్. మీరు వాటిని చూసినప్పుడు, మీ కంటబడినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎంతో మంది ఆ విద్యార్థులు, నేను యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు, వారి హాస్టల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తాను ఐశ్వర్య రాయ్ పోస్టర్ పెట్టుకుంటారు, లేకపోతే ఇంకొక సచిన్ టెండూల్కర్ పోస్టర్ అమ్మాయిలు పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ ఫేవరెట్ హీరో, లేకపోతే వాళ్ళ ఫేవరెట్ హీరోయిన్ పెట్టుకుంటారు. అంటే వారు వారితో ఊహల్లో పాపాలు చేస్తున్నారు అని చెప్పడంలో ఏమీ ప్రమేయం లేదు. ఈ రోజున జరిగినటువంటి ఒక సర్వేలో తేలిన విషయం ఏంటంటే, చాలా మంది భార్యాభర్తలు కూడా ఒకరి మీద ఒకరు అసంతృప్తితో ఉండి, భార్య నచ్చిన హీరోను భార్య ఊహించుకుంటుంది, భర్త నచ్చిన వాడు ఆమెను వాడు ఊహించుకుంటున్నాడు. అలాంటి మానసిక వ్యభిచారంలోనికి మనం దిగజారిపోవడానికి కారణం ఏంటంటే ఇదే మనం చూసేది. దాని గురించి మనల్ని మనం జాగ్రత్త పరచుకోకపోతే మన లైఫ్ ఎలా స్పాయిల్ అయిపోతుందో చెప్పడం కష్టం. యోబు అందుకనే అంటాడు, కన్యకను నేను ఎలా చూతును, నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను అన్నాడు. సో నీ కంటితో నీవు నిబంధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయి ప్రభు అని 119:37 కీర్తనకారుడు ప్రార్థన చేశాడు. 101:3 నా కన్నులెదుట ఏ దుష్కార్యము నేను ఉంచుకోనని దావీదు భక్తుడు చెప్పాడు. మీ కన్నులెదుట మరి మీరు ఏ రకంగా ప్రింట్ మీడియా ఉండొచ్చు, లేకపోతే మల్టీమీడియా ఉండొచ్చు, ఏ మీడియానైనా పెట్టుకుని చూడకూడదని చూస్తూ ఉంటే జాగ్రత్త, అది మనల్ని చాలా భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకుపోతుందని మాత్రం మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అనేక విషయాలున్నాయి కానీ సమయం లేదు, కనుక 3rd పాయింట్లోనికి వెళ్ళిపోదాం. జీవపు డంభం గురించి దేవుడి వాక్యం చెప్తోంది. జీవపు డంభం అంటే మన హృదయానికి ఉన్నటువంటి గర్వం. మనకు కలిగి ఉన్న వాటిని బట్టి, మనం చేయి వాటిని బట్టి మనం గర్వించినప్పుడు మనం డంభంతో నడుస్తున్నామని చెప్పుకోవచ్చు. గర్వానికి ఎన్నో లక్షణాలు ఉన్నట్లు దేవుడి వాక్యం మనకు స్పష్టంగా బయలుపరుస్తుంది. గర్వానికి ఉన్నటువంటి 3 లక్షణాలు ఏంటంటే, గర్వము ఎప్పుడు తనవంకే చూసుకుంటుంది. పైన ఉన్నటువంటి దేవుడిని చూడదు, పక్కనున్నటువంటి మనిషిని చూడదు, అది ఎప్పుడు తనవంకే చూసుకుంటుంది. 2వ లక్షణం ఏంటంటే, గర్వం ఎప్పుడు తన్నే పొగుడుకుంటుంది, మరొకరిని పొగడదు. గర్వం ఎప్పుడు తన్నే పెంచుకుంటూ పోతుంది, అది 3వ లక్షణం. ఆ లక్షణాలు మీలో ఉన్నాయా? ఈ రోజున మన అందాన్ని బట్టి గర్వించవచ్చు, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి గర్వించవచ్చు, మనకున్నటువంటి టాలెంట్ ని బట్టి గర్వించవచ్చు, మనకున్నటువంటి ఇంకా ఇతర విషయాలను బట్టి మనం గర్వించవచ్చు. ఆ రకంగా మరి అది ఏ గర్వమైనా సరే దేవుడి దృష్టిలో అదొక భయంకరమైనటువంటి పాపమని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఐ అనేటువంటి అక్షరం ఇంగ్లీష్ లో ఎక్కువగా వాడబడుతుంది. ఐ అనేటువంటి అక్షరం మొదటిసారి అంటే టైప్ రైటర్ మీద అరిగిపోతుంది, ఎందుకంటే ఐ అనేది వాడుకలో ఎక్కువ ఉంది. సిన్ లో కూడా మధ్యలో ఐ అనేది ఉన్నట్లు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు మానవుడు తన మాటల్ని రికార్డు చేసుకుని వినగలిగితే ఐ, మై, మైన్, మీ అనేటువంటి మాటలు చెప్తుంటాడు. కారణం ఏంటంటే వాడు తనతోనే తాను నిండి ఉన్నాడు. అండ్ నేను నా హృదయం మీద ఆసీనమై ఉన్నప్పుడు నేను ఉన్నవాడను అను ఆ దేవుడు ఇక్కడ ఆసీనమై ఉండలేడు, ఆయనకు నేను చోటు ఇవ్వను. సో నా జీవితాన్ని నా అహంకారంతో జీవించేందుకు అలవాటు పడిపోతాను. అందుకని చాలా మంది అధోగతి పాలైపోతున్నారు. గర్వము ఎలా వస్తుందని అంటే, నాశనానికి ముందు గర్వము నడుచునని సామెతల్లో ఒక మాట రాయబడింది. మనకు తెలుసు హేరోదు అనేటువంటి రాజు ఒక పెద్ద ప్రసంగాన్ని చేశాడు. ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇది దేవుని స్వరమే అని చెప్పినప్పుడు వాడు గర్వించాడు. ఆ గర్వం వాడిని నాశనానికి తీసుకుపోయింది, పురుగులు పడి చచ్చాడని దేవుడి వాక్యం మనకు చెప్తోంది. నెబుకద్నెజర్ గురించి కూడా మనం ఆలోచించినప్పుడు సామెతల్లో ఒక మాట రాయబడింది, ఎవని గర్వము వారిని తగ్గించును అని రాయబడింది. అదే ప్రకారం నెబుకద్నెజర్ ఒక రోజున తన బబులోను చూసి అనుకున్నాడంట, ఇదంతా నా యొక్క శక్తి చేత నేను చేయలేదా అని. వెంటనే ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది, నీవు పశువులాగా మాడి 7 సంవత్సరాలు అడవిలో గడ్డి తింటావని చెప్పింది. సో తన మానవ బుద్ధిని ఆయన కోల్పోయి పశువులాగా 7 సంవత్సరాలు గడ్డి తినాల్సి వచ్చింది. మనం ఎప్పుడైతే హెచ్చిపోయేందుకు ప్రయత్నిస్తామో అప్పుడు దేవుడు మనల్ని అణిచివేస్తాడు. లోకము మన హృదయానికి ఎప్పుడు పంపు కొడుతుంటుంది ఏంటంటే, నువ్వు గర్వించు, నీకు ఇదుంది, నీకు అదుంది, నువ్వెందుకు లోపడాలి, నువ్వెందుకు ఒప్పుకోవాలి, నువ్వెందుకు సాధించాలి, తిరగబడు, పోరాడు అని మనకు లోకం నేర్పిస్తుంది. ఈ లక్షణాలన్నీ కూడా గర్వం నుండి పుట్టుకుని వచ్చేవి. సాతాను ద్వారా 2 పాఠాలు మనం నేర్చుకోవచ్చు, క్లుప్తంగా చెప్పి ముందుకెళ్తాను. మొట్టమొదటిది, సాతాను ఒక గొప్ప మ్యూజిషియన్ అని బైబిల్లో ఏజ్కెల్ 28వ అధ్యాయంలో మనం చూస్తాం. మొట్టమొదటి మ్యూజిషియన్ ఎవడైనా ఉన్నాడంటే వాడు సాతానే. పిల్లను గ్రోవి వాయించేవాడంట, రాక్ అండ్ రోల్ మ్యూజిక్ కి పీటర్ ప్యాన్ అనేటువంటి వాడు దేవుడిగా పేరుగాంచాడు. వాడి యొక్క ఇన్స్ట్రుమెంట్ కూడా ఫ్లూటే. సో ఈ సాతాను అక్కడ పరలోకంలో గొప్ప ఆరాధన నడిపించేటప్పుడు, దేవుడికి 1,000,000,000 దూతలు ఆరాధన చేస్తున్నప్పుడు చాలా గంభీరంగా ఉండేది, సెరూపుగా ఉండేవాడు, దేవుడికి చాలా సన్నిహితంగా ఉండేటువంటి వాడు. కానీ ఒక రోజున ఆ మహిమ వైభవాన్ని ఆరాధన చూసి వాడు అనుకున్నాడు, ఇదంతా నాకెందుకు రాకూడదు, ఇది ఆయనకెందుకు వెళ్ళాలని. అందుకని నేను ఎప్పుడు మ్యూజిషియన్స్ కు ఒక మాట చెప్తుంటాను, దెర్ ఈస్ అ బిగ్ టెంప్టేషన్ ఇన్ మ్యూజిక్, సో బీ వెరీ 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 కేర్ఫుల్. మిమ్మల్ని మీరు ఎంత తగ్గించుకుంటే దేవుడికి మిమ్మల్ని అంత ఎక్కువగా మీరు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. సాతానే పడిపోయాడంటే ఇక మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో సాతాను గర్వించినప్పుడు దేవుడు వాడిని అక్కడ నుండి పడగొట్టినట్లు మనం చూస్తాం. సాతాను 2 పొరపాట్లు చేశాడు. మొట్టమొదటి పొరపాటు ఏంటంటే, తనను దేవుడితో పోల్చుకున్నాడు. కంపారిజన్. దేవుడికి ఘనత ఉంది, నాకు ఉంది, దేవుడికి శక్తి ఉంది, నాకు ఉంది, దేవుడికి వైభవం ఉంది, నాకు ఉంది, నేనెందుకు దేవుడిని కాకూడదు అని అనుకున్నాడు. సో పోల్చుకున్నాడు. అండ్ నెంబర్ 2 ఏం చేశాడంటే, కంపీటెడ్ విత్ గాడ్, దేవుడితో పోటీ పడ్డాడు. తను తాను దేవుడికన్నా పైగా పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. సో మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా పోల్చుకుంటూ ఉంటే, పోల్చుకోవడం మనందరికీ సహజంగా ఉన్నటువంటి లక్షణం. ప్రతిరోజు మనము కళాశాలలో కానివ్వండి, కార్యాలయంలో కానివ్వండి, లేకపోతే చర్చిలో కానివ్వండి, ఎక్కడైనా సరే మనుషులు ఇంకొకరిని చూసినప్పుడు పోల్చుకుంటారు. పోల్చుకున్న తర్వాత వారితో పోటీ పడేందుకు ప్రయత్నిస్తారు. ఈ 2 లక్షణాలు కూడా దేవుని యొక్క లక్షణాలు కావు, ఇవి సాతాను యొక్క లక్షణాలు. ఒక దూత దయ్యంగా మారిపోవడానికి కారణం ఏంటంటే, వాడు అలాంటి పనులు చేయడమే అని మనం ఈ రోజున ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మీరు ఒకవేళ లోక సంబంధమైనటువంటి గర్వానికి తావిచ్చి నడుస్తూ ఉన్నారేమో జాగ్రత్త. ముఖ్యంగా యవనస్తులకు కొంచెం ఈగో ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, వారికి కొంచెము అహం అనేది ఎక్కువ స్థాయిలో ఉండడం వల్ల అన్ని విషయాల్లో కూడా కొంచెం దూకుడుదనాన్ని చూపిస్తూ ఉంటారు. అది అంత మంచిది కాదని మనం ఈ సమయంలో తెలుసుకోవడము ఎంతైనా అవసరం. యూనో ఫెలోషిప్స్ లో ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనం చూస్తుంటాం. ఎస్పెషలీ యూత్ ఫెలోషిప్ గురించి బ్రదర్ ఒక మాట చెప్పాడు కనుక ఒక విషయాన్ని దాని గురించి నేను చెప్పి ముందుకెళ్తాను. ఫెలోషిప్ చాలా అవసరం, కానీ చాలా మంది ఫెలోషిప్ కి దూరంగా ఉండడానికి ఎన్నో కారణాలున్నాయి. దాంట్లో 1-2 కారణాలు ఏంటంటే, ముఖ్యంగా వారికి ఉన్నటువంటి జీవపు డమ్మ, వారికి అక్కడ ప్రామినెన్స్ ఇవ్వకపోతే వారు ఆ ఫెలోషిప్ లోనికి వచ్చి దాంట్లో పార్ట్ తీసుకోవడానికి ఇష్టపడరు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది థియోత్రెపే గురించి, 3వ యోహానులో 9వ వచనం, థియోత్రెపే సంఘములో ప్రధానత్వమును కోరుకొనెను అని రాయబడింది. అంటే వాడికి సంఘములో ప్రామినెంట్ ప్లేస్ ఇస్తేనే ఉంటాడు, లేకపోతే ఉండడు. ఈ మనుషులు కూడా వారికి ప్రామినెంట్ ప్లేస్ ఇస్తేనే ఉంటారు, మ్యూజిక్ లో, లేకపోతే కాయర్ లో, లేకపోతే లీడింగ్ లో, లేకపోతే వర్షిప్ లీడింగ్ లో, లేకపోతే ప్రీచింగ్ లో ఇస్తేనే వస్తారు, లేకపోతే అలా మనం ఉండకూడదు. ఈ రోజున యవనస్తులకు ఫెలోషిప్ చాలా చాలా అవసరం. మీకు వారం అంతట్లో ఒకటే ఒక రోజు 2 గంటలు ఫెలోషిప్ ఉంది. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ 2 గంటల సమయాన్ని దేవుడి ఇవ్వడానికి మీరు తప్పకుండా టైం తీసుకుని వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చోండి. ఫెలోషిప్ లో మీరు పాలు పొందడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. మొట్టమొదట ఫెలోషిప్ ఫెలోషిప్ లో మనల్ని మనము ఎడ్యుకేట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎంతసేపు శరీర సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్ కే టైం ఇవ్వడం కాదు, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా మనకు అవసరము. కనుక మీరు ఫెలోషిప్ లో పాలు పొందినప్పుడు మీ స్పిరిట్ ఎడ్యుకేట్ అవుతుంది, కనుక అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండవది ఏంటంటే, ఫెలోషిప్ లో మనకు ఎడిఫికేషన్ దొరుకుతుంది, అంటే మన ఆత్మ క్షేమాభివృద్ధి పొందుతుంది. మనము దేవుడి యొక్క విషయాన్ని తెలుసుకోవడం ద్వారా, దేవుడి యొక్క గొప్ప ఔన్నత్యాన్ని తెలుసుకోవడం ద్వారా మనం మార్గమును సరిగా చేసుకోవడంతో మనం ఆత్మీయంగా క్షేమమును పొందుతాం. ఎంతసేపు శరీర సంబంధమైనటువంటి క్షేమం గురించి ఆలోచించడం కాదు, ఈ కోర్సు చేస్తే ఈ కెరియర్కి వెళ్ళొచ్చు, ఇంత క్యాష్ సంపాదించవచ్చు, ఇలా జీవించవచ్చు అనే ధోరణి కాకుండా, నా స్పిరిట్ని నేను ఎండబెట్టకుండా దానికి నేను అవసరమైనటువంటి ఆహారాన్ని ఇప్పించి దాన్ని కూడా నేను అభివృద్ధిలోనికి తెచ్చుకోవాలి అనే ఆలోచన మనకు ఉండాలి. సో ఫిజికల్ డెవలప్మెంట్ తో పాటు స్పిరిచువల్ డెవలప్మెంట్ కావాలి, ఎడిఫికేషన్ కావాలంటే అది ఫెలోషిప్ లోనే మనకు దొరుకుతుంది. యవనస్తులు ముఖ్యంగా చర్చ్ లో వర్షిప్ చేసే టైంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు, ఎందుకంటే వారు అనుకుంటారు ఇది నాకు కాదని. కానీ యవన సహవాసంలో మాత్రము అది స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ దెమ్, కనుక వారు వచ్చి పాల్గొంటే వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి ప్రెషర్స్, వారికి ఉన్నటువంటి టెంప్టేషన్స్ గురించి అనేక రకాలుగా వాక్యం నుండి వారికి దేవుడు వాక్యం ఇస్తాడు, ఆ ఎడిఫై అయ్యేందుకు అవకాశం ఉంది. మూడవది ఏంటంటే, ఎన్లార్జింగ్ ఆఫ్ అవర్ స్పిరిట్, మన ఆత్మ విశాలపరచబడుతుంది. దేవుడి కోసం మనం గొప్ప కార్యాలు చేసేటువంటి వారంగా తయారవడానికి దేవుడు మనల్ని సహాయం చేస్తాడు. సో ఆ ప్రకారం మీరు ఫెలోషిప్ లో పాలు పొందడం చాలా మంచిది. అయితే ఫెలోషిప్ కి చాలా రకాలైనటువంటి మోటివ్స్ తో మనుషులు వస్తారు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, నాకు కొన్ని ఫెలోషిప్స్ లో ఈ మాట చెప్పారు, ఏంటంటే బ్రదర్ మా ఫెలోషిప్స్ లో లార్డ్ తో అఫేర్ కన్నా లవ్ అఫేర్ ఎక్కువైపోతుంది అంటారు. ఎస్ సార్, నో? అవునా కదా? ఈ రోజుల్లో చాలా మంది లైఫ్ ఫెయిర్ గా లేకపోయినా లవ్ అఫేర్ కి మాత్రం ఏమీ వెనకాడరు. అండ్ అటువంటివి చాలా ఫెలోషిప్స్ లో జరగడం వల్ల భయంకరమైనటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. నేను ఒక చోటికి ఆంధ్రకు మీటింగ్స్కి వెళ్ళాను, అక్కడికి ఒక యవన గాస్పల్ సింగర్ వచ్చాడు. నేను ప్రసంగించాను, ఆయన పాటలు పాడాడు. ఆయన పాటలు పాడుతున్నప్పుడు ఆ కాయర్ లో ఒక చక్కటి అమ్మాయి ఉంది, ఆమెను చూస్తూ పాడేవాడు. ఆమె పాపం నన్ను చూస్తూ పాడుతున్నాడు, నాకు మురిసిపోయింది. దాని తర్వాత ఏమైందంటే, వాడు ఆ ఊరి పొదల్లా, నేను ఆ ఊరు వదిలేసి వచ్చాను, కానీ ఈ సంవత్సరం ఆ ఊరికి పోతే అక్కడే ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారం చేసి పెద్దలకు ఇష్టం లేకుండా పారిపోయి దాని తర్వాత వచ్చేసి పెళ్లి చేసుకుని అక్కడే ఉన్నారని. మరి ఆయన కున్న టెస్టిమనీ పోయింది, ఆయనకున్న సింగింగ్ పోయింది, దేవుడికి కూడా అవమానం వచ్చింది. అలాంటివి చాలా చోట్ల చాలా జరుగుతుంటాయి. ఫెలోషిప్ లో అలా జరగకుండా మనం ఎందుకు వస్తున్నామో దాన్ని గుర్తించి చేసుకుంటూ పోవడం చాలా మంచిది. సో ఈ రకంగా మీ ఫెలోషిప్ కూడా కట్టబడాలన్నది నా యొక్క ప్రార్థన, నా యొక్క కోరిక. కనుక టైం తీసుకోండి, నేను బిజీగా ఉన్నాను అని చెప్పకుండా టైం తీసుకొని ఫెలోషిప్ కి రండి. అక్కడ మీరు దేవుడి కోసం జీవింపబడండి, దేవుని కొరకు ఒక గొప్ప జీవితాన్ని జీవించండి. ఈనాడు సంఘాల్లో మనం చూస్తే దియోత్రిపే లాంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ మాట నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ రోజున ఉన్నటువంటి సంఘ పెద్దలకు రెండే రెండు కావాలి, సంఘములో గద్ద కావాలి, సంఘము సొమ్ముతో మిద్ద కావాలి. అండ్ ఇది నేను మామూలుగా చెప్పట్లేదు, ఎన్నో చర్చెస్ లో పెద్ద పెద్ద చర్చెస్ లో చూసి, ఇంటింటికో కథలాగా చర్చెస్కో కథ ఉంది, వాటిని చూసిన తర్వాత నా ఎంతో విషాదంతో ఈ మాట చెప్తున్నాను. అలాంటి స్థితిలోనికి చాలా మంది వచ్చేసారు. మనము అలా రాకుండా, అలా దిగజారకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గములో నడుచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. సాతాను అబ్బా ఆదాముల దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆ పండు తింటే దేవత అయిపోతారని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను వెంటబెట్టుకుని మీరు దాసులుగా బ్రతకమని నేర్పించాడు. మనం ఎలా ఉందాం, దేవతలమవుదామా లేకపోతే దాసులముగా బ్రతుకుదామా, అది మనం చేసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఈ మొహమ్మద్ అలీ అనేటువంటి ఒక వరల్డ్ ఫేమస్ బాక్సర్ ఒకసారి విమానంలో పోతున్నాడంట. విమానంలో పోతున్నప్పుడు టర్బులెన్స్ కి గురైనప్పుడు ఆ పైలట్ సీట్ బెల్ట్ సైన్ చూపిస్తే అందరూ బెల్ట్ వేసుకున్నారు, కానీ మొహమ్మద్ అలీ వేసుకోలేదు. ఎయిర్ హోస్టెస్ వచ్చి ఆయనతో చెప్పిందంట, సార్ మీరు సీట్ బెల్ట్ వేసుకోండి అంటే నేను సూపర్ మ్యాన్ ని, నాకు సీట్ బెల్ట్ అక్కర్లేదని చెప్పాడు. వెంటనే ఆ మందంట, సూపర్ మ్యాన్ అయితే మీకు విమానం ఎందుకు దిగిపోండి అని చెప్పింది. అందరూ పక్కన నవ్వారు, ఆయన పరువు కాస్త పోయింది. సో దేవుని వాక్యం అంటోంది, గర్వము అంటే అహంకారం వెంబడి అవమానం వచ్చినంట. సో ప్రియులారా, మనము అహంకరించి ఘనత పొందుతాం అనుకుంటాం, కానీ అది మనకు అవమానాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని గ్రహిస్తే దానికి దూరంగా ఉండేందుకు దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తాడు. ఈ గర్వము ఎవ్వరికీ మేలు చేయదు. మనం గర్వించినప్పుడు దేవుడు మనల్ని అణిచివేస్తాడు. అబామినేషన్ అని బైబిల్ చెప్తుంది. అంటే మీరు ఎప్పుడైనా ఒక ప్రాంతానికి పోతున్నప్పుడు మురికి వాసన వస్తే వెంటనే మీ ముక్కు మూసుకుంటారు, తల తిప్పేసి వెళ్ళిపోతారు. గర్విష్ఠుల్ని దేవుడు చూసినప్పుడు ఆయన కూడా సహించకుండా వారి దుర్వాసన ఆయన నాసికా రంధ్రాల్లోనికి రాకుండా ముక్కు మూసుకుంటాడంట. 136వ కీర్తన అనుకుంటాను, గర్విష్ఠుని దూరంగా దేవుడు చూస్తాడు, వాడిని దూరంగానే ఉంచుతాడు. గర్విష్ఠికి దేవుడి సన్నిధిలో స్థానము లేదు, గర్విష్ఠికి దేవుడు తన కృపనివ్వడు, గర్విష్ఠుని దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడు, గర్విష్ఠుని దేవుడు ఎప్పుడు పైకి తీసుకొని రాడు. కనుక మనం గర్వాన్ని ఎంత తొందరగా విసర్జిస్తే అంత మంచిది. అండ్ గర్వానికి ఒక గుణం ఉంది, అది వెరీ సటిల్, అంటే చాలా తెలివిమైంది. మనకున్నట్టు మనం తెలుసుకోవాలంటూ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు విమర్శించట్లేదు, ఒక వాస్తవాన్ని చెప్తున్నాను. వారేమంటారంటే మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాను అంటారు. అంటే వారికి ఎప్పుడైతే వారు మిక్కిలి వినయంతో ఉన్నారని తెలుసో అప్పుడే వారు వారి వినయాన్ని బట్టి గర్విస్తున్నారు. డిఎల్ మూడీ అందుకే అంటాడు, నీవు నిన్ను మర్చిపోయినప్పుడే నీలో వినయం ఉందని. నీవెప్పుడు నీకు జ్ఞాపకం వస్తూ నీవెప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా నీలో గర్వం చామల. ఈ రోజున మనం వాక్యం వింటున్నాం, ఇలాంటి లోక సంబంధమైనటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా? గర్వం మన కనులకు గుడితనాన్ని కలిగిస్తుంది, మన మనస్సును కఠినపరుస్తుంది, మన హృదయాన్ని మోసపరుస్తుంది, నాశన మార్గంలోనికి తీసుకుపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో మనం చదివాం, లోకము దాని ఆశయు గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు గతించిపోడని, వాడు నిత్యము నిలుస్తాడని దేవుడి వాక్యం చెప్తోంది. కనుక మనం ఆయన్ని ప్రేమిద్దాం, ఆయన మార్గంలో నడుచుకుందాం, ఆయన శిష్యులముగా తయారవుదాం. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు యోహాను 17 అధ్యాయంలో, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారని. సో మీరు ఆయన శిష్యుల జాబితాలో ఉండాలి, ఆయనను వెంబడించే వారుగా ఉండాలంటే మీరు కూడా లోక సంబంధులు కాకుండా జీవించటకు మీ జీవితాన్ని దేవుడికి అప్పగించండి. ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషము మీరు విన్న వాక్యాన్ని గురించి ఆలోచించమని మీకు మనవి చేస్తున్నాను. మీ జీవితంలో మీరు లోకాన్ని ప్రేమించే వారిగా ఉన్నారా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలకు మీరు తావిస్తూ వాటికి కట్టుబడి లోబడిపోయి బ్రతుకుతున్నారా? అయితే ఆలోచించండి, లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నట్టు మీరు కూడా గతించిపోతున్నారు. మీరు గతించిపోవడము దేవుని చిత్తం కాదు, మీరు నశించిపోవడం ఆయన చిత్తం కాదు. మీరు రక్షింపబడాలి, నిత్య జీవంలోనికి ప్రవేశించాలి, మీరు నిత్యము నిలవాలి. ఈ రాత్రి మీరు విన్న వాక్యము మిమ్మను మరి కదిలిస్తూ ఉంటే, మీకు కనువిప్పు కలిగిస్తూ ఉంటే, మీలో కోరికను కలిగించి ఇక నుండి నేను ఈ లోకాన్ని ప్రేమించను, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను ప్రేమించను, వాటిని విసర్జిస్తాను, నా దేవుడి నాకు ముఖ్యం, నేను యేసుక్రీస్తును ప్రేమిస్తాను, ఆయన కొరకు జీవిస్తాను, నా పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ బలంతో నా దేవుడిని నేను ప్రేమిస్తాను అనే తీర్మానం మీరు చేసుకుంటే నేను మీకు ఒక అవకాశం ఇచ్చి ప్రార్థన చేస్తాను. మీరెవరైనా పర్వాలేదు, మీరు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, మీరు ఇక్కడున్నా బయటున్నా మీరు ఎక్కడున్నా ఆ తీర్మానం చేస్తూ ఉంటే ఒక పక్క డెసిషన్ తీసుకోండి. దేవా, ఇక నేను శరీరాశలకు తావివ్వను, నేను నేత్రాశలకు తావివ్వను, నేను జీవపు డంబానికి అవకాశం ఇవ్వను, నేను నీ చిత్తాన్ని జరిగిస్తాను, నీ చిత్తమే నాకు ముఖ్యము, నిన్నే ప్రేమిస్తాను అనే తీర్మానం మీరు చేసుకుంటే మీ కుడి హస్తాన్ని పైకెత్తి మీ తీర్మానాన్ని నాకు సూచించండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. యథార్థమైన తీర్మానం అయితేనే, నిజమైన తీర్మానం అయితేనే మీరు ఆ పని చేయమని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఎస్, ఇంకా చాలా మంది ఉన్నారు, ఎత్తండి ఎత్తండి, అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకోండి. ఎస్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్. ఇంకా ఎవరైనా ఉన్నారా? మీరెవరైనా పర్వాలేదు, మీరు సింగర్ అయి ఉండొచ్చు, మీరు మ్యూజిషియన్ అయి ఉండొచ్చు, మీరు ప్రీచర్ అయి ఉండొచ్చు, మీరు ఇంకా గొప్ప వయసు కలిగినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. మీ లైఫ్ లో ఈ లక్షణాలు ఉంటే ఈ రోజున వాటిని బట్టి క్షమాపణ పొందాలి, వాటిని విసర్జించాలి. చేయి ఎత్తిన వారు దించేయండి. ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. ఇంకొక అవకాశం మిగతా వారికి ఇస్తున్నాను. మీరు దేవుడితో సమాధాన పడడానికి, దేవునితో సంధి చేసుకోవడానికి, ఆయన మీ జీవితాన్ని సరిచేయడానికి అవకాశం ఇవ్వడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీరు పాపము చేయడానికి సిగ్గుపడలేదు, పవిత్రులుగా బ్రతకడానికి తీర్మానం చేసుకునేటప్పుడు సిగ్గుపడకూడదు. ఈ సమయంలో మీరు ఇంకా ఎవరైనా ఉంటే మీరు కూడా మీ హస్తాన్ని ఎత్తి చూపించండి. ఎస్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్. ఒక్కసారి తీర్మానం చేసిన వారున్న స్థలాల్లో లేచి నిలబడమని మనవి చేస్తున్నాను. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ యొక్క తీర్మానమును మీరు ప్రభువుకే కాదు, మీరు మరి లోకానికి, సాతానికి కూడా చూపించండి. దేవా, ఇగో నేను మీ కొరకు నిలబడ్డాను, నేను ఇక నిత్యము మీ చిత్తాన్ని చేస్తూ నిలబడే వ్యక్తిగా ఉంటాను, మీ కొరకు నేను జీవిస్తాను, మీ కొరకే మీ మార్గంలో నడుస్తాను అనే మీ తీర్మానాన్ని సూచిస్తూ మీరు ఆ తీర్మానం ఈ రాత్రి తీసుకోండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా గణపరుస్తాడు, దీవిస్తాడు. ఇంకా ఎవరైనా ఉంటే మీరు కూడా ఆ తీర్మానం తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎస్, ప్రార్థన చేద్దాం. మీ హృదయాల్లో మీరు ప్రార్థన చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి మీరు మాకిచ్చినటువంటి మంచి సమయం కొరకు మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, మీ వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాం. మీ వాక్యము ఎంతో శ్రేష్టమైనది, మీ వాక్యం ఎంతో శక్తివంతమైనది, మీ వాక్యం మమ్మల్ని శుద్ధీకరించినది, కనుక మీకు మహిమను ఆరోపిస్తున్నాం. దేవా, మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మేము గ్రహించడానికి, వాటిని అంగీకరించడానికి, వాటితో మమ్మల్ని మేము శుద్ధీకరించుకుని వాటిని అన్వయించుకోవడానికి మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మీ వాక్యమునకు స్పందిస్తూ తీర్మానము చేసి మీ సన్నిధిలో లేచి నిలబడినటువంటి ఈ ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దర్శించండి. వారిలో ప్రతి ఒక్కరి తీర్మానాన్ని మీరు చూస్తున్నారు. వారి యొక్క తీర్మానాన్ని బట్టి మీరు వారిని కనికరించండి, వారిని క్షమించండి, వారిని మీ రక్తములో కడిగి శుద్ధీకరించండి. మీ ఆత్మ చేత మరొకసారి వారిని సంధించండి నాయన. వారు ఏ స్థితిలోనికి పడిపోయారో ఆ స్థితిలో నుండి వారిని మొదటి స్థితికి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. వారిని పటిష్టపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల్లో ఇక లోకంపై ప్రేమను పూర్తిగా తొలగించండి ప్రభువా. శరీర ఆశల్ని విరిచివేయండి నాయన, నేత్రాశల్ని విరిచివేయండి నాయన, జీవపు డంబాన్ని విరిచివేయమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క కార్యమును వారిలో బలముగా జరిగించమని, వారు ఇక నుండి ఎల్లప్పుడూ వారి వీపును లోకానికి చూపి లోకాన్ని విడిచి మిమ్మను వెంబడించు బిడ్డలుగా వారిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాను. వారిలో బలహీనతలు కలిగిన వారిని, వారిలో దురలవాట్లు వ్యసనాలు కలిగిన వారిని మీ ముందు పెట్టి ముఖ్యంగా మిమ్మల్ని అడుగుతున్నాను. కుమారుడు ఎవరిని స్వతంత్రునిగా చేయను వారు నిజముగా స్వతంత్రులని మీరు చెప్పినట్లు ఈ ప్రియ బిడ్డల్ని స్వతంత్రునిగా చేయండి. వారికి ఉన్నటువంటి ఆ కట్లన్నింటినీ ఈ సమయమందు మీ నామమున తెంచివేయమని ప్రార్థిస్తూ ఇక మిగతా వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. మీ మార్గములో ప్రభువా లోకానికి దూరంగా జీవించే ప్రతి ఒక్కరిని దీవించండి. వారిని అంతకంతకు అభివృద్ధిలోనికి తీసుకుని రండి. ఎవరైనా ప్రభువా ఇంకా వారి జీవితంలో మరి రెండు తలంపుల మధ్యలో కొట్టులాడుతూ మీకు సమర్పించుకోకుండా ఉంటే వారికి కూడా ఈ రాత్రి కనువిప్పు కలిగించండి. వారు కూడా మీ మార్గంలో మీకు లోబడటకు సహాయం చేయమని ఈ సభలను బట్టి మీకు మహిమనిస్తున్నాం, ఈ సంఘాన్ని బట్టి మీకు మహిమనిస్తున్నాం, సంఘ కాపరిని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి, పెద్దలను బట్టి, వారి కుటుంబాలను బట్టి, ముఖ్యంగా ఈ బెత్లెహేం ఎంబీ చర్చ్ యూత్ ఫెలోషిప్ వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు మహిమనిస్తున్నాం. వారందరిని బట్టి మాకు ఆ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అందరి మీద మీ యొక్క ఆశీర్వాదమును ఉంచమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ బీ సీటెడ్.